ಶ್ರೀನಾಥ್ ಬಂದಿದ್ದಾರೆ. ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ, ఓం నమో భగవతే శ్రీరామ. సంవత్సరానికి ఒకసారైనా ఈ హాల్లో మనందరికీ గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, బహుముఖ మేధావి అయినటువంటి తాడిమళ్ళ జగన్నాథ స్వామి గారి జ్ఞాపకార్థం కనీసం సంవత్సరానికి ఒకసారైనా డిసెంబర్ నెలలో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ మధ్య కాలంలో జగన్నాథ స్వామి గారి ధర్మపత్ని వెంకట రమణ, ఆవిడ పేరు కూడా భగవాన్ పేరు. భగవాన్ పేరు తల్లిదండ్రులు చేసిన నామకరణం వెంకట రమణ. శాస్త్రి గారు, గణపతి శాస్త్రి గారు ఏం చేశారంటే, వెంకట తీసేసి రమణాలోంచి చివరి మహర్షి చేర్చారు. రమణ మహర్షి కొద్దిగా పైకి, కొద్దిగా పైకి సరిపడి శాస్త్రి గారు వెంకట తీసి రమణాలోంచి చివరి మహర్షి. జగన్నాథ స్వామి గారు మనం గుర్తించుకోవాల్సిన విషయం, ఆయన ఆయనలో ఉన్న క్రమశిక్షణ, ఆయనలో ఉన్న టైం సెన్స్, ఆయనలో ఉన్న గురుభక్తి, రమణుడి పట్ల పరిపూర్ణమైనటువంటి గౌరవం, భక్తి, మినహాయింపులు లేనటువంటి శరణాగతి, ఆయన పట్ల పరమ పూజ్యభావం ఉండేది. ఆయన చెప్పిన టీచింగ్ పట్ల, ఆయన జీవితం పట్ల, టీచింగ్ పట్ల కూడా. ఈ మధ్య కాలంలో జగన్నాథ స్వామి గారి ధర్మపత్ని వెంకటరమణ గారు స్వర్గస్థులయ్యారు. కానీ గణపతి మన వెంకటరమణ గారు, మన పేరు గారు జగన్నాథ స్వామి గారు ఏమనుకున్నవారంటే, ఆయనకంటే ముందు ఆవిడే స్వర్గస్థులు అవుతారేమో అనుకున్నవారు. బాహ్యంగా చూస్తే ఆవిడ ఎక్కువ అనారోగ్యంగా ఉండేవారు. కానీ మన వెంకటరమణ గారు ఈ విషయంలో, లైఫ్ స్పాన్ విషయంలో, మన పేరు గారిని వెంకటరమణ గారే ఓడించారు. అంటే ఆవిడ ఎక్కువ కాలం జీవించారు. వారి గిరిగారిని దత్తుడిగా తీసుకున్నారు. మన గిరిగారిని, మీకు గిరి, నాకు గిరి, మన అందరికీ గిరి, అరుణ గిరి. ఆయన ఎప్పుడో 10th క్లాస్ చదివేటప్పుడు తీసుకొచ్చారు. బాగా చదువు చెప్పించారు, శిక్షణ నేర్పారు, లా బుక్స్ అన్ని చదివించారు, డ్రాఫ్ట్ ఎలా రాయాలో నేర్పారు, అన్ని నేర్పారు, ఆర్గ్యుమెంట్ ఎలా చెప్పారో నేర్పారు. మొత్తం అడ్వకేట్ గా ఉండవలసిన పద్ధతులన్నీ జాగ్రత్తగా నేర్పి చివరి రోజుల్లో ఆయన కోర్టుకు వెళ్ళటం, కోర్టు గోయింగ్ తగ్గిపోయింది. జగన్నాథ స్వామి గారు అంతగా గిరిగారి మీద బాధ్యత పెట్టారు. ఎప్పుడైనా గిరిగారు జగన్నాథ స్వామి గారు నా దగ్గర అనేవారు, ఎందుకంటే మా గిరి ఎప్పుడో రాత్రి ఒకసారి 1 గంట దాకా కూడా లా బుక్స్ చేసి కూర్చుంటాడు. ఈ పార్టీలు ఏదైనా మరుసటి రోజు ఏదైనా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటే అంత ఉండాలి. అంతగా గిరిగారి మీద బాధ్యత పెట్టారు. ఎప్పుడైనా గిరిగారు జగన్నాథ స్వామి గారు నా దగ్గర అనేవారు, ఎందుకంటే మా గిరి ఎప్పుడో రాత్రి ఒకసారి 1 గంట దాకా కూడా లా బుక్స్ చేసి కూర్చుంటాడు. ఈ పార్టీలు ఏదైనా మరుసటి రోజు నేను ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటే అంత 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 ఆరోగ్యం పాడు చేసుకోక్కర్లేదండి, ఎండగా చూసుకుంటే సరిపోతుంది, రాత్రి 1 గంట దాకా నిద్ర లేకుండా ఉండక్కర్లేదు. మా గిరి బాగానే అభివృద్ధిలోకి వచ్చాడు ప్రాక్టీస్లోకి, ఆరోగ్యం బాగా చూసుకుంటే సరిపోతుంది, అంత నిద్ర లేకుండా లా బుక్స్ చూసుకోక్కర్లేదు అని గిరి గురించి ఎప్పుడైనా మాట్లాడేవారు. తర్వాత జగన్నాథ స్వామి గారు బతికుండగానే, జీవించి ఉండగానే గిరి లాలో అభివృద్ధిలోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు లా దానికి అసోసియేషన్కి ఏదో ప్రెసిడెంట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ లో అభివృద్ధిలోకి వచ్చారు. సివిల్ క్రిమినల్ రెండు కూడా జాగ్రత్తగా ఆర్గ్యూ చేయగలరు. క్లయింట్స్ కి మ్యాక్సిమము హెల్ప్ చేసే మనస్తత్వం క్లయింట్స్ కి. క్లయింట్ ఏదైనా ఒక పార్టీ ఒక కేసు తీసుకుంటే వాళ్ళకి మ్యాక్సిమం జస్టిస్ చేస్తారు గిరి గారు. చిన్నతనంలోనే ఆయనకు వయసు కంటే, ఆయన వయసు కంటే ఆయనకు ఎక్కువ కీర్తి వచ్చింది. ఆయనకు వయసు మరీ చిన్న వయసే గిరి గారికి, కానీ కీర్తి ఎక్కువ కీర్తి వచ్చింది. అది అడ్వకేట్ గా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. గిరి గారు కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తున్నారు. చాలా ఆ తండ్రికి మన జగన్నాథ స్వామి గారు గౌరవం కాపాడుతున్నారు. కానీ ఒకటి, నేను వెంకటరమణ గారి హాస్పిటల్లో అంతకు ముందు రోజునే భీమవరం నుంచి వచ్చి వెళ్ళాను. తర్వాత వెంకటరమణ గారు ఇలా హాస్పిటల్లో ఉన్నారని మన గిరి గారు ఫోన్ చేశారు. నేను వెంటనే రాలేకపోయాను, భక్తుల్ని ఎవరినో పంపించాను. తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చేశారు, స్వర్గస్థులు ఎవరని చెప్పారు. వాళ్ళు మనం నేర్చుకునేది క్రమశిక్షణ. నేను గిరి గారిని కోరేది ఏంటంటే, జగన్నాథ స్వామి గారికి వారి తల్లిదండ్రుల పట్ల ఎంత భక్తిగా ఉన్నారో వాళ్ళని, వాళ్ళు పేరు మీద ఏ విధంగా అయితే మంచి పనులు చేసేవారు, ఆ రకంగా గిరి గారు కూడా వారి తల్లిదండ్రుల పట్ల అంత ప్రేమగా ఉండి, ఎంత గౌరవంగా ఉండి, జగన్నాథ స్వామి గారికి ఆ తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా చూసేవారు కదా, దేవతలుగా చూసేవారు. అలాగే అదే భావన గిరి గారికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉండి ఆ విధంగా ఆ మనసులో ఆ భావన. ఎప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే, గిరి గారి హృదయంలో జగన్నాథ స్వామి గారు మెదులుతూ ఉండాలి. ఆ జ్ఞాపకం ఆయనకి ఉత్తేజాన్ని తీసుకురావాలి, కానీ కుంగిపోవక్కర్లేదు. ఆ జ్ఞాపకానికి ఆయన ఉత్తేజం తీసుకోవాలి, కానీ దుఃఖం రావాల్సిన పని లేదు, కుంగిపోవక్కర్లేదు. ఆ జ్ఞాపకం ఆయనకి ఉత్తేజాన్ని, ఇన్స్పిరేషన్ తీసుకురావాలి. ఆయన హృదయం మటుకు జగన్నాథ స్వామి గారు మెదులుతూ ఉండాలి. గిరి గారి హృదయం నాకు చాలా సంతోషం. నాకు జగన్నాథ స్వామి గారు అంటే బాగా ఇష్టం. ఆ చివరి రోజుల్లో మేము మొట్టమొదటిలో ఎప్పుడైనా వచ్చినప్పుడు, భీమవరం వచ్చినప్పుడు కలుసుకున్నా, ఈ భగవాన్ గురించి ప్రశ్నలు వేస్తా ఉండేవారు. అదేమిటనేవారు, ఇదేమిటనేవారు, కానీ భగవాన్ మీద ఆయనకు పూర్తిగా గౌరవం కలగలేదు. కొంతకాలం ఎక్కువ ప్రశ్నలు వేసేవారు. ఆ చివరి కాలంలో మటుకి లాస్ట్ 10 ఇయర్స్ ఆయన శరీరం లాస్ట్ జీవితం ముగింపు భాగంలో లాస్ట్ 10 ఇయర్స్ మటుకి మినహాయింపు లేకుండా ఆయనకి రమణ స్వామి మీద, రమణ భగవాన్ మీద, మాస్టర్ మీద పూర్తి భక్తి, ఆ విశ్వాసము, మనస్సు అక్కడ కుదిరింది, మనస్సు ఆగింది. ఆ రమణుడు చెప్పిన టీచింగ్ మీద అదని వారు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్ కాదు. ఎపెక్స్ కోర్టు అంటే ఇద్దరు జడ్జీలా ఉంటారు, అలా కాదు, ఫుల్ కోర్టు జడ్జిమెంట్, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఇంకా దానికి తిరగలేదు. భగవాన్ ఏదైనా మాట చెప్పారంటే అది ఫైనల్, అది అల్టిమేట్. ఈ మాటలు చాలా చాలా చెప్పారు. మొట్టమొదట నన్ను ప్రశ్నలు ఇస్తున్న తర్వాత ప్రశ్నించడం మానేశారు. భగవాన్ పట్ల పూర్తి విశ్వాసం కలిగింది. రమణ రమణ అని అనుకుంటూనే ఉండేవారు. ఎవరి రోజుల్లో కోర్టుకి వెళ్ళటం కూడా తగ్గింది. ఆ గిరిగారి మీద పూర్తి బాధ్యత, ఏదో మరీ ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే వెళ్ళారేమో కానీ కొద్ది కేసుల్లో ఎక్కువ గిరిగారి మీద డిపెండ్ అయిపోయారు. నా చోట రహస్యంగా కూడా చెప్పారు, మా గిరికి నెలకి ఎంత సంపాదన వస్తానండి, సంవత్సరానికి ఎంత సంపాదన వస్తాను నాన్నగారు, మీకు కూడా ఈ మాటలు చెప్పను, ఇతరులు మంచి చూసి మీరు సంతోషించే స్వభావం ఉందని మీకు చెప్తున్నాను కానీ లేకపోతే మీకు చెప్పండి అనేది, మా గిరికి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా గిరిగారు చెప్పాను, జగన్నాథ స్వామి గారు చెప్పారు, సంతోషించేవారు. అంతే సార్, వెంకటరమణ గారు, జగన్నాథ స్వామి గారు ఆయన గిరిగారి హృదయంలో మెదులుతూ ఉండాలి. ఆయనకి జీవితాన్ని ఇచ్చారు, లా నేర్పారు, అన్ని నేర్పారు, అడ్వకేట్ కొండవలసిన పద్ధతులన్నీ నేర్పి మరి కుటుంబ సంసారాన్ని కూడా వడ్డించిన విస్తరలాగా, ఆయన ఏమి తిరిగి చూసుకోకలేకుండా వడ్డించిన విస్తరలాగా జీవితాన్ని తీర్చిదిద్ది, కుటుంబాన్ని అలా తీర్చిదిద్ది, జగన్ దాన్ని వడ్డించిన విస్తరం ఇంకా మనం ఏం చూసుకోకర్లేదు. అలా చేసి పెట్టి, అలా చేసి అన్ని పురమాయించి అన్ని జాగ్రత్తలు చెప్పి ఆయన స్వర్గస్థులయ్యారు జగన్నాథ స్వామి. అందుచేత మనం జగన్నాథ స్వామి గారిని మర్చిపోదా. జగన్నాథ స్వామి గారికి ఆధ్యాత్మిక యాత్ర విషయంలో ఎంత తెలివి ఉందో, ఆధ్యాత్మిక విషయాలు ఎంత తెలివి ఉందో, వ్యవహారంలో కూడా అంతే తెలివి, వ్యవహారంలో కూడా అంతే తెలివి, వ్యవహార జ్ఞానం కూడా చాలా తెలివి ఉంది. ఆధ్యాత్మిక ఆత్మ విషయంలో ఎంత తెలివి ఉందో, వ్యవహార విషయంలో కూడా అంతే తెలివి ఉంది, అందులో సందేహం లేదు. లా బుక్స్ బాగా చదివారు, చాలా అభివృద్ధిలోకి వచ్చారు, కష్టపడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగం విడిచిపెట్టి భీమవరం వచ్చి అమ్మగారి కోరిక మీద అక్కడ ప్రాక్టీస్ పెట్టి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ అడ్వకేట్స్ లో ఒకరుగా రాణించారు. సరే, రాబోయే ప్రవచనాలు 28వ తేదీ రమణ జయంతి. రమణుడు ఎక్కడో తిరుచూరులో జన్మించాడు అనుకుంటే మనకు జ్ఞానం రాదు, మన హృదయంలో జన్మించు. మనకు జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే రమణ జ్ఞానం. రమణ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం, దైవ జ్ఞానం, శక్తి. వ్యక్తే శక్తి, శక్తే వ్యక్తి. ఆయనే బ్రహ్మం, ఆయనే శాంతి, ఆయనే పరమాత్మ. పరమాత్మనండి, వ్యక్తనండి, శక్తనండి, జ్ఞానమనండి, అనంతమనండి, ఏ పేరు పెట్టి మోక్షమనండి, స్వర్గరాజ్యమనండి, ఏ పేరు పెట్టిపోయిన రమ్ శక్తనండి, జ్ఞానమనండి, అనంతమనండి, ఏ పేరు పెట్టి మోక్షమనండి, స్వర్గరాజ్యమనండి, ఏ పేరు పెట్టిపోయిన ఆ రమణను మన హృదయంలో జన్మించాలి. అప్పుడు మనకు నూతన జీవితం కలిగేది, జ్ఞానం వైపుకి మన ముఖం తిరిగేది. 28వ తేదీ ఈ నెల 28వ తేదీ జిన్నూరు రమణ క్షేత్రంలో రమణ జయంతి. ఈ నెల 28వ తేదీ 30వ తేదీ శృంగరక్షంలో రమణ జయంతి. వాళ్ళు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, నక్షత్రం ప్రకారం 28 వచ్చింది, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 30వ తేదీ శృంగరక్షంలో శివాలయం పక్కన ఎలిమెంటరీ స్కూల్ ఉంది, ఆ ఎలిమెంటరీ స్కూల్ లో పెట్టారు. 30వ తేదీ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రమణ జయంతి, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 30, 28 నక్షత్రం ప్రకారం వచ్చింది. తర్వాత 1వ తేదీ ఏలూరు, జనవరి 1 ఏలూరు వెంకటేశ్వర స్వామి గుడి, రామచంద్రరావు పేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కోవిడ యొక్క ప్రాంగణాలకు అయితే 1వ సవరణం. సర్వసాధారణంగా మన మీటింగ్లు ఎక్కడైనా 2 గంటలకు ఉంటాయి, కానీ ఏలూరులో మటుకు 5 గంటలకు, ఏలూరు మీటింగ్ మటుకు 5 గంటలకు. అంటే మీరు ఎవరో శ్రమపడి అంత దూరం రావద్దు, 5 గంటలకు వెంకటేశ్వర స్వామి కోవిలు ఏలూరులో. 1వ తేదీ ఏలూరు, 2వ తేదీ కైకలూరు, కైకలూరులో టీటీడీ కళ్యాణ మండపంలో, అది 2 గంటలకి 2వ తేదీన భక్తి. తర్వాత సమాచారం తర్వాత చెప్తాం, భక్తులైన మీకందరికీ ఈ సమాచారం తెలియపరచడం. మనకి భగవంతుడు కావాలంటే సహించడం నేర్చుకోవాలి. మనం దేనికైనా బాహ్య విషయాలకి, ఏదైనా బాహ్య విషయాలు సాధించడానికి కష్టపడతాం, సహిస్తాం, అవసరాన్ని బట్టి మాటలు కూడా పడతాం బాహ్య విషయాలు సాధించడానికి. కానీ భగవంతుడి విషయం సాధించేటప్పటికి మనకు సహనం లేదు, ఒక ఓర్పు లేదు. భగవంతుడి గురించి మనం ఏం కష్టపడం, ఏమీ లేకుండా జ్ఞానం వచ్చాయి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, అది వేదం. ఏది సత్యమో, మన పుస్తకాలు చదివి ఇన్ఫర్మేషన్ జ్ఞానం కాదు, ఏది సత్యమో అది జ్ఞానం, ఏది జ్ఞానమో అది అనంతం, ఏది అనంతం అది బ్రహ్మం, ఇది వేదం చెప్తుంది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. మన హృదయంలో ఒక సత్యం ఉంది, మన హృదయంలో ఒక సత్యం ఉంది, మనకు తెలుసున్నా ఉంది, తెలియకపోయినా మన హృదయంలో ఒక నిజం ఉంది. అయితే ఆ సత్యం ఉంటే ఎందుకు తెలియదు అని చాలా మంది నాస్తికులు అడుగుతారు. ఉంటే నీకు ఎందుకు తెలియదు అంటే, ఉన్నదాని ఏమో లేదనుకుంటున్నావు, లేనిదాన్ని ఉందనుకుంటున్నావు, అందుకు తెలియటం లేదని మనం అరవాడదు. వాళ్ళు ఏమంటారంటే నాస్తికులు ఉందనుకోండి, ఉంటే మాకు తెలియాలి కదా, ఉంటే తెలుస్తుంది. ఏమనుకుంటున్నావు? నిజం కాని దాన్ని నిజం అనుకుంటున్నావు, సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటున్నావు, మంచి మంచి కాని దాన్ని మంచి అనుకుంటున్నావు, వెలుగు కాని దాన్ని వెలుగు అనుకుంటున్నావు. ఈ కదా తెలుస్తుంది. తెలుసుకోవడానికి నీవైనా శ్రమ పడ్డావా, కష్టపడ్డావా, సహించావా, బాధపడ్డావా? ఇప్పటికే 10 కోట్లు సంపాదించుకోవడానికి మీరు ఎంత బాధపడతారు? దేవుడి గురించి మనం ఏం కష్టపడ్డాం, ఏం సహించాం ఇంతవరకు? మన జీవితంలో ఏమో కొన్ని కష్టాలు పడి ఉండొచ్చు, దేవుడి గురించి ఏం కష్టపడ్డామని అది మిమ్మల్ని అడిగేది. ఏం శ్రమ పడ్డారు మీరు? ఏం భగవంతుడి కోసం ఏమైనా సహించారా మీరు? చెప్పండి. మీ జీవితంలో అనేక కష్టాలు పడ్డ వాళ్ళు ఉండొచ్చు, కానీ భగవంతుడి గురించి ఏమైనా కష్టపడ్డారా, సహించారా? ఒక విషయం మనం మర్చిపోతున్నాం, మన గురించి మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. మన గురించి మనకంటే మన రోగం ఏమిటో తెలుసుని డాక్టర్ దగ్గరికి వెళ్తే తొందరగా తగ్గుతుంది. మన గురించి మనకంటే ఎక్కువ భగవంతుడికి బాగా తెలుసు కాబట్టి ఆ భగవంతునితోటి మానసిక అనుబంధం పెట్టుకుంటే, ఆ భగవంతుని స్మరించుకుంటాంటే, ఆ భగవంతుని జపించుకుంటాంటే, ఆ భగవంతుడితోటి సన్నిహిత సంబంధం పెట్టుకుంటే మన రోగం తగ్గుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఇంచేత మనకంటే ఆయనకి ఎక్కువ బాగా తెలుసు కాబట్టి మనం ఎలా సరిదిద్దాలో, ఎలా మార్చాలో, ఎలా మారు మనసు తీసుకోవాలో, ఎలా మారు మనసు తీసుకురావాలో ఆయనకి, మనకంటే మన గురించి ఆయనకి చక్కగా తెలుసు కాబట్టి మనల్ని సంస్కరించి మనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. వాడి విశేషుడు గుహలో ఉన్నది. మనకి దేవాలయంలో ఉన్న ఈశ్వరుడు మీద ఉన్న నమ్మకం గుహలో ఉన్న ఈశ్వరుడు మీద, గుహేశుడు అంటే గుహలో ఉన్న ఈశ్వరుడు. మన అందరికీ అలా దేహం ఉంది, ఆ దేహం లోపల జీవుడు ఉన్నాడు, దేహం లోపల జీవుడు ఉన్నాడు, దేహం దేహాలు ఉన్నాయి, దేహం లోపల ఆత్మ ఉంది. అలాగే పరమేశ్వరుడికి లోకం అంతా ఆ శరీరమే. ఈ లోకం అనే శరీరంలో లోపల ఆయన ఆత్మగా ఉన్నాడు, అడే ఈశ్వరుడు అందరిలోని అంతర్యామిలో. అయితే దానికి శరీరం ఏంటి? సృష్టి అంతా ఆయన శరీరం. ఈ దేహంలో మనం ఎలా ఉన్నామో సృష్టి అంతా శరీరం అనుకుంటే ఆ శరీరంలో ఆయన అలాడు, ముద్దబ్బాయి కింద లేదు, వాడు ఈశ్వరుడు. అయితే ఈ హృదయంలో ఒక నిజం ఉంది, ఈ హృదయంలో ఒక నిజం ఉంది. ఇదంతా దేహం ఉన్నవాడికి లోకం ఉంది, దేహం లేని వాడికి లోకం లేదు. దేహం ఉన్నవాడికి లోకం ఉంది, మనస్సు ఉన్నవాడికి దేహం ఉంది, మనస్సు లేని వాడికి దేహం లేదు, లోకం లేదు. దేహం ఉన్నవాడికి లోకం ఉంది, దేహం మనస్సును బట్టి దేహం వచ్చింది, మనస్సును బట్టి దేహం వచ్చింది. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మనకి మనస్సు లోపల నుంచి ఉదయించి వస్తుంది. ఈ దేహము, ఈ శరీరము నేను అనే తలంపుల నుంచి మనస్సు వచ్చింది. ఈ శరీరము నేను అనే తలంపుకి ఇతర తలంపులు వస్తే దాన్ని మనస్సు అంటే. ఈ శరీరము నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? లోపల చైతన్యంలో నుంచి వచ్చింది, లోపల జడంలో నుంచి రాలేదు, మన హృదయంలో ఉన్న చైతన్యంలో నుంచి వచ్చింది. చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం దగ్గరకు వచ్చింది. ఆ సత్యంలోకి నువ్వు ఎదిగితే, అక్కడ దిగగలిగితే, అది ములగలిగితే, ఆ సత్యం ఎరుకులోకి తెచ్చుకుంటే అప్పుడు నువ్వు జన్మచక్రంలోంచి బయటకు వచ్చింది అని ఉపనిషత్తు. సత్యము లేకపోతే చైతన్యము లేదు, చైతన్యము లేకపోతే ఈ దేహము నేను అనే తలంపు లేదు, ఈ దేహము నేననే తలంపు లేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే నుయ్యి తవ్వేటప్పుడు భగవాన్ అన్నారు, నుయ్యి తవ్వేటప్పుడు ఆ మనకి నీళ్లు దొరికే వరకు మట్టి పైన మట్టి తీస్తాను ఉంటాం. నీళ్లు కనిపెట్టాం మనం, నీళ్లు నీళ్లు మనం కనిపెట్టాం, పైన మట్టి తీసేస్తాం. అలాగే నీ హృదయంలో ఒక సత్యం ఉంది, ఆ సత్యానికి ఏదైతే అడ్డొస్తుందో ఆ మట్టి అంతా తీసి పక్కన పెట్టు, ఆ ఫారెన్ మ్యాటర్ అంతా తీసి అదే చేయవలసింది. ఆ నూతిలో నీళ్లు మనకు కనిపించే వరకు మట్టి తొలగించుకొస్తాం. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, దానికి అంత ఆ సత్యము కాని సత్యానుభవం కలగటానికి, ఆత్మానుభవం కలగటానికి నీకు ఏదైతే అడ్డొస్తుందో ఆ మట్టి అంతా తీసుకెళ్ళి పక్క పెట్టు, అప్పుడు నీకు జ్ఞాన గంగ నీకు ఎరుకులోకి వస్తుంది, లోపల ఊరుతుంది. అది ఊరేది, అదేమి నువ్వు డిస్కవర్ చేయక్కర్లేదు, కనిపెట్టాలి. అయితే సత్సంగం అంటే గురువుతోటి, ఇప్పుడు రమణ భగవాన్ నడుక అనుబంధం కూడా సత్సంగం, వాళ్ళు మన ఇంటికే సత్సంగం, శరీరం అక్కడ కూర్చోబెట్టక్కర్లేదు, వాళ్ళని మనసులో స్మరించుకోవటం కూడా సత్సంగం, మనసులో వాళ్ళకి సంబంధించిన తలంపు రావటం కూడా సత్సంగం. అయితే ఉపనిషత్తులు ఏం చెప్పాడంటే నేతి భావన చేసుకురా అన్నాడు. నేతి భావన అంటే నాగ్దిస్త అని బృదాలనుకో ఉపనిషత్తులు చెప్తాడు, నాగ్దిస్త నాగ్దిస్త. నువ్వు అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావు, అనేజాన్ని నిజం అనుకుంటున్నావు, ఏదైతే నీకు సుఖం తీసుకురాదో అది సుఖం తీసుకొస్తున్నా అనుకుంటున్నావు. అయితే నాగ్దిస్త నాడుస్తే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని నేతి భావంతో గెంటుకురా, అన్ని గెంటుకురా, అది కాదు, అది కాదు, అది నువ్వు కాదు, నువ్వు కానిది గెంటుకుంటూ వస్తే ఏదిగా నువ్వు ఉన్నావో ఆ వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. ఎప్పుడైతే సత్యం మనకి ఎరుకులోకి వచ్చిందో అప్పుడు దేహం ఉన్నా దేహం లేని వాళ్ళతో సమానం అవుతాం, లోకం ఉన్నా లోకం లేని వాళ్ళతో సమానం అవుతాం, ఇది కనిపించినా మనకి సత్యం ఆత్మగానే పోతుంది. ఎప్పుడైతే రమణ భగవాన్ ఏమన్నారంటే నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం చేత బంధింపబడతావు, లోకం చేత మోహింపబడతావు. మోహము నశించిన వాడికి కదా మోక్షం, మోహ భావన నశించకుండా నీకు మోక్షం ఎలా వస్తుంది, నీకు శాంతి ఎలా కుదురుతుంది? మోహము నశించిన వాడికి నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే లోకం బంధించదు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూస్తే లోకం బంధించిందంటే నీకు భేదబుద్ధి, లోకం వేరు నేను వేరు అనే భేదబుద్ధి నశిస్తుంది. ఆ భేదబుద్ధిలోంచి మనకు వికారాలు వస్తాయి,
మోహం కలుగుతుంది, వేరు బుద్ధిలోంచే మోహం కలుగుతుంది. దీన్ని నువ్వు చూసుకుని లోకం చూస్తే నువ్వు ఏదిగా ఉన్నావు లోకం కూడా అదిగానే కనిపిస్తుంది. అప్పుడు మోహం వచ్చే వేరు బుద్ధి ఉండదు, అప్పుడు నీకు మోహంలో పడే ప్రమాదం కూడా లేదు. అదే మన సామెతలు కూడా నాకు ఎంత గలిచి రచ్చగలవు. ఇంటికి పనికి వచ్చేవాడు కూడా, ఇంటికి పనికి వచ్చేవాడు దేశానికి పనికి వస్తాడు. ఇప్పుడు ఇంటికి పనికి రాని వాళ్లే దేశ నాయకుల కింద వెళ్ళిపోతున్నారు. ఇంటికి పనికి వచ్చేవాడు దేశానికి కూడా పనికి వస్తాడు. ఇంటికి పనికి రాని, మీ ఇంటికాడి పనికి రాడు దేశానికి ఎందుకు పనికి వస్తాడు? అది మీ ఇంటికే పనికిరాడు అనుకోండి, దేశానికి ఎందుకు పనికి వస్తాడు? అయితే సహనం, మౌనం, అయితే మనం ఎక్కువ సహించడం నేర్చుకోవాలి. పివి నరసింహ గారు మొన్న స్వర్గస్థులు అయ్యారు. మన దేశానికి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు, ఇక్కడ కూడా రాష్ట్ర మంత్రిగా చేశారు. ఆయనలో ఒక విశేషం ఉండేది, ఆయన చేసిన పని అయితే చేసేసేవారు, ఎవరే ఎన్ని విమర్శించినా భరించేవారు. పార్లమెంట్ లో మనమైతే ఎవరైనా చిన్న మాట అంటే ఉద్రేక, పార్లమెంట్ లో ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా మాట్లాడినా అని ఉద్రేకపడేవారు కాదు, అలాగే ఆయన చేసే పని మానేవారు. ఆయన చేసే పని అయితే ఆయన చేసేసుకున్నవారు. పార్లమెంట్ లో ఎవరైనా ఉద్రేకపరిచినా ప్రతిపక్షం వాళ్ళు, వాళ్ళు ఏదైనా విమర్శించినా అలా భరించేవారు. ఈ మధ్య ఇంకా ఒక 4 నెలలకు చనిపోతారనగా, మీరు 5 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశారు, అయ్యో ఒక చిన్న ఇల్లు మేనేజ్మెంట్ చేయడం కష్టం అవుతుంది, మీరు 5 సంవత్సరాలు దేశాన్ని నడిపారని ఎవరు అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు, నా మౌనం నన్ను రక్షించింది అన్నాడు. నా మౌనం నన్ను రక్షించింది, అడిగిన వాడికల్లా సమాధానాలు చెబుతూ కూర్చుంటే ఇది గొడవలు పెరిగిపోను, భరించాను, మౌనం వహించాను, మౌనం వహించడం వల్ల సుఖంగా బయటకు వచ్చి. ఆయన చాలా విషయాలకి అసలు సమాధానం చెప్పేవాడు కాదు. ఉడికి వెయిట్ అండ్ వాచ్ అనేవారు, లేకపోతే వెయిట్ అండ్ సీ అనేవారు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా కాశ్మీర్ లో టెర్రరిస్టులని ఒక్క స్టేట్మెంట్ పైకి నోరు మెదపకుండా 1000 మందిని చంపించారు. కాశ్మీర్ లో టెర్రరిస్టులని ఒక్క స్టేట్మెంట్ కూడా కనీసం మాట్లాడకుండా, ప్రెస్ వాళ్ళ దగ్గర కానీ పార్లమెంట్ లో కానీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా టెర్రరిస్టులు 1000 మందిని చంపించారు. నా మౌనం నన్ను రక్షించింది అన్నాడు. అయితే ఈ మధ్య 4 నెలల ముందు ఎవరో ఏదో మాటల సందర్భంలో స్నేహితులు, అయితే సత్యస్వరూపం గురించి నీకు సత్సంగం అవసరమే. సత్యస్వరూపం నీ లోపల సత్యాన్ని చెంది నేతి భావన చెప్పాం కదా, నేతి భావన వల్ల కూడా నీకు లోపల వస్తూ అనుభవంలోకి వస్తుంది. అంటే నేతి భావన అంటే ఏంటి? అసత్యాన్ని సత్యంగా చూడటం, అనేదాన్ని నిజంగా చూడటం, మంచినేమో చెడ్డని మంచిగా చూడటం, తగ్గించుకుంటూ రావాలి. అదే సాధన, అది పెద్ద సాధన. అంటే మనకు కానిగా అవును అనుకుంటున్నాం, జాగ్రత్తగా దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. అదే సాధన, దానికి మించిన సాధన లేదు. అంటే సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తగ్గుతుంది. అంటే భగవాన్ చెప్పారు, ఇప్పుడు మనం కొన్ని విషయాలు చదువుతాం కానీ మనకు అర్థం కాదు, అది శబ్దం అర్థం అవుతాం కాదు, దాని లోతు తెలియదు. అహం భావన అంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదని నేనేమన్నా పుస్తకం రోజు చదువుతాం, అందరూ ఆ వాక్యం మనం అంతరకు అర్థం. అహం భావన ఉంటే, వ్యక్తి భావన ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఇక చదువుతున్నాం కానీ అహం భావన అంటే ఇక్కడ కోపం కాదు, దేహాత్మ భావన, శవ భావన, దేహాత్మ భావన. ఆ దేహమే ఆత్మ అనుకునే భావం నీకున్నప్పుడు అంతా ఉంది. నువ్వున్నావు, నేను ఉన్నాను, ప్రపంచం ఉంది, స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, మంచి ఉంది, చెడ్డ ఉంది, కర్మ ఉంది, కర్మ ఫలదాత ఉన్నాడు, అన్ని ఉన్నాయి. అది తీసిన అది లేకపోతే అది ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఇది రోజు చదువుతున్నాం కానీ మన గుండెకి పట్టించుకోవటం, గ్రామ్ ఫోన్ రికార్డులా చదువు. ఇప్పుడు మనం ఏదో మంచి పని చేస్తాం అంటారు, ఏదో సత్కర్మ చేస్తాం అనుకోండి, మంచి పని చేస్తున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం? జనరల్ గారు వాళ్ళకు ఉపకారం చేశాం, వీళ్ళకి ఉపకారం చేశాం, వాళ్ళకు ఉపకారం చేశాం, అది బుద్ధి తక్కువ అని చెప్పారు. నీ బుద్ధి తక్కువ తినడానికి ఇంకా డిక్షనరీ చూసుకోక్కర్లేదు, నీ తలకాయ అక్షరం తీయించుకోక్కర్లేదు. నువ్వు బుద్ధి తక్కువ వాడు, బుద్ధి లేని వాళ్ళు అనలేదు రండి. బుద్ధి తక్కువ వాళ్ళు వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం, వీళ్ళకి ఉపకారం చేసాం, వాళ్ళు ఉద్ధరిస్తున్నాం, అది అబద్ధం. నువ్వు ఎవరికైనా ఉపకారం చేసావనుకో, నీకు నువ్వే ఉపకారం చేసుకుంటున్నావు, అది నీకు తెలియక వాళ్ళకు ఉపకారం చేస్తున్నారు అనుకుంటున్నావు. నీ బుద్ధి తక్కువ తనానికి అది గుర్తు. నిజంగా మనం అందరం అనుకుంటున్నాం, అంటే మన బుద్ధి అసలు బొత్తిగా బుద్ధి లేని వాళ్ళం కానీ బుద్ధి తక్కువ వాళ్ళు. అది జరిగేది ఏంటి? మేము వాళ్ళకు ఉపకారం చేసాం, వాళ్ళకు ఉపకారం చేసాం, వాళ్ళకి అది చేసాం, అక్కడ ఈ ముసలి వాళ్ళు కొంత వయసు వచ్చాక ఇదే పని, ఇంకా వాళ్ళు ఇంట్లో ఎవరో పలకరించరు, అక్కడ నుంచి అది చేసాము, వినేవాళ్ళకి తలకాయ పోటెచ్చాడు, ఎవడు చేసావు నువ్వు, ఆడెవడు, అక్కడ ఉన్నవాడు ఎవడు, నువ్వే ఆ రూపంలో ఉన్నావు. అది 100కి 100 రూపాయలు వాడికి చేశాను నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో, 100కి 100 రూపాయలు నీకు నువ్వే చేసుకుంటున్నావు. జరిగేది ఇది, కానీ నువ్వు అనుకునేది ఇది, అది నీ బుద్ధి తక్కువ తనకు గుర్తు. పైగా అంతేకాదు, అది అది ఎవరికో ఉపకారం చేశాననుకుంటున్నావు, ఉపకారం నీకే చేసుకుంటున్నావనుకుంటున్నావు. అదే కదా, నీ ఆత్మజ్ఞానానికి సహకరించేది కూడా అదే, నీ ఆత్మజ్ఞానానికి సహకరించేది కూడా అది. మర్చిపోయి నేను ఎవరినో ఉద్ధరించాను, ఎవరినో ఉద్ధరించానంటే దానివల్ల అహంభావన పెంచుకో. కానీ అది నువ్వు ఎవరిని ఉద్ధరించడం లేదు, నిన్ను ఉద్ధరించుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోయి ఎవరిని ఉద్ధరించు. నీకు జ్ఞానోదయం రావడానికి అది సహకరిస్తుందని మర్చిపోయి ఎవరినో ఉద్ధరిస్తున్నాను నువ్వు అనుకో. సహనానికి యేసు, నిన్న యేసుక్రీస్తు బర్త్డే, సహనానికి యేసుక్రీస్తు. అతను శిలువేసినప్పుడు కూడా, ఆయన శరీరాన్ని శిలువేసినప్పుడు కూడా, అంటే ఆయన శరీరాన్ని ఎలాగైతే శిలువేశారో, రమణ మహర్షి గారు అది ఉదాహరణ చెప్తారు, మన దేహభావం అలా శిలువ, దేహభావాన్ని, శవభావాన్ని, దేహాత్మ, దేహమే నేననే తలంపుని శిలువయ్యాలి, అప్పుడు నీకు అద్వైత భావన వస్తుంది. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, యేసుక్రీస్తు పెద్ద పెద్ద మేడలో పుట్టలేదు, దోళపాక.
కృష్ణుడు జైల్లో పుట్టాడు. దోళపాక యేసుక్రీస్తు పుట్టింది దోళపాక.
ఎవడైనా గర్వంతో మాట్లాడుతా ఉంటే,
పొగరబోత్తనంగా మాట్లాడుతా,
ఇష్టం
మాట్లాడుతా ఉంటే,
కళ్ళు ఎర్ర చేసుకుని కోపం చేసుకుని మాట్లాడుతా, చిన్నపిల్లలే మీకు కనిపించడం లేదా? పిల్లలు మర్చిపోయారా? రెండో సంవత్సరం మూడో సంవత్సరం పిల్లలు ఎలా ఉంటారు? ఒక సంవత్సరం పిల్లలు ఎంత నిర్మలంగా ఉంటారు చూడండి. మనం ఏదైనా తిట్టినా వాళ్ళేం పట్టించుకోరు. ఒక తల్లి కొట్టినా మళ్ళీ అమ్మ అంటారు. వాళ్ళు మనసుని, వాళ్ళ హృదయాల్ని ఆ చిన్నపిల్లలను మర్చిపోయారు. మీరు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి, మీకున్న రజోగుణం.
వాళ్ళు ఎంత నిర్మలంగా ఉంటున్నారు, వాళ్ళకి రాగద్వేషాలు ఏమి ఉండవు. వాళ్ళకి రాగద్వేషం, మీరు ఒకవేళ దెబ్బ కొట్టిన అప్పుడే అమ్మ అంటారు, వాళ్ళకి ఏమి రాగద్వేషాలు ఉండవు. అలా కనీసం అలా ఉండలేరా? వాళ్ళు మర్చిపోయారు. అంటే నువ్వు ఏ మంచి చేసినా, ఏది ఏ మంచి చేసినా నీ జ్ఞానానికి సహకరిస్తున్నది. అది తెలియటం, అది తెలుసుకోకుండా ఎవరిని ఉద్ధరించాను ఎవరిని ఉద్ధరించానని నువ్వు అనుకుంటావు. ఇదంతా సహించడం నేర్చుకో. ఇంకోటి సహించడం అంటే, ఇప్పుడు మన శరీరానికి మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తున్నా, చాలా మంది తపస్సు అంటే ఏంటో అనుకోండి. తపస్సు అంటే ఇవి విడిచిపెట్టిపోవడం, పారిపోవడం, ఎక్కడో తపస్సు చేయటం. వాళ్ళు మనకంట కోపాలు ఎక్కువ పెంచేసుకుంటారు. అంటే నువ్వు ఏ మంచి చేసినా, ఏది ఏ మంచి చేసినా అది నీ జ్ఞానానికి సహకరిస్తున్నది. అది తెలియటం, అది తెలుసుకోకుండా ఎవరిని ఉద్ధరించాను ఎవరిని ఉద్ధరించానని నువ్వు అనుకుంటావు. ఇదంతా సహించడం నేర్చుకో. ఇంకోటి సహించడం అంటే, ఇప్పుడు మన శరీరానికి మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తున్నా, చాలా మంది తపస్సు అంటే ఏంటో అనుకోండి. తపస్సు అంటే ఇవి విడిచిపెట్టిపోవటం, పారిపోవటం, ఎక్కడో తపస్సు చేయటం. వాళ్ళు మనకంట కోపాలు ఎక్కువ పెంచేసుకుంటారు. అక్కడికి వెళ్ళాడు దేహభావం నశించాలి కదా. మనం టైంకి కాఫీ పుచ్చుకుంటున్నాం, టైంకి భోజనం చేస్తున్నాం, అన్ని అవకాశాలు ఉన్నాయి. మనకే దేహభావం నశించడం లేదు. భగవంతుడు అన్ని అవకాశాలు ఇచ్చినా మనం దేహభావం నశించుకోవడానికి ప్రయత్నం, వచ్చిన పని మర్చిపోయాం. మళ్ళీ మనం సంస్కరించుకోవడం మానేసి, మళ్ళీ మనం ఉద్ధరించుకోవడం మానేసి, ఎవరో వచ్చి సంస్కరిస్తారని కనిపెట్టుకున్నాం. మన శరీరానికి ఎప్పుడైనా జ్వరం వస్తుంది అంటే, మనకి ఏదైనా మనసుకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, దేహానికి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఈ దేహము నేను అనే భావన ఉన్నప్పుడు మనసు వస్తుంది, దేహం వస్తుంది, మనసు వస్తుంది, దేహం వస్తుంది, లోకం వస్తుంది, చక్రంలోంచి మనం బయటకు రా. దేహము నేను అనే భావన ఉన్నప్పుడు అలా మూల వేరేదే. ఈ దేహము నేననే తలంపు, దేహము నేననే భావన ఉన్నంతకాలం నీకు బాధలు విడిచిపెట్టవు. నేను ఏదో రూపంలో వస్తుంది దేహము నేనే భావంలోంచి మనసు వస్తుంది, మనసులోంచి దేహం వస్తుంది, దేహంలోంచి లోకం వస్తుంది. చక్రం అది. ఆ దేహము నేననే భావం నీకు నశించే వరకు ఈ జన్మ మరణ చక్రంలోంచి విడుదల అయ్యే అవకాశం లేదు. తపస్సు అంటే ఏమిటి కాదు. మీ ఇంటికాడ అదృష్టం ఉంటుంది, దురదృష్టం ఉంటుంది. అదే నవగ్రహాల సంచారాన్ని బట్టి ఒకసారి అదృష్టం వెంటాడుతుంది, మళ్ళీ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. అంటే ప్రారంభంలోనే దేహానికి అదృష్టం మనోదేహములకి, దురదృష్టం మనోదేహములకి. అదృష్టమైన దురదృష్టమైన పుట్టిన దానికి, పుట్టిన దానికి అదృష్టం ఏంటి? దురదృష్టం. దరిద్ర డెస్టినీ యొక్క దేహ భావన, దేహము నేననే తలంపు ఉన్నవాడికి, దేహము నేననే భావన ఉన్నవాడికి డెస్టినీ. కానీ అది పోయిన వాడికి డెస్టినీ ఎక్కడ ఉంది? దరిద్ర అలా అనుభవించడానికి నీ కర్మే లేదు. నేను అంటా అంటారు, మీ కర్మ అనుభవిస్తున్నా. అసలు అనుభవించడానికి కర్మే లేదు. దేహ భావన ఆ గడప నువ్వు దాడితే, దేహము నేననే భావన, దేహము నేననే తలంపు గడప దాడితే వాడికి డెస్టినీ లేదు. ఆ దేహ భావన ఉంటేనే డెస్టినీ. దేర్ ఇస్ నో డెస్టినీ అట్ ఆల్. మన శరీరానికి ఎప్పుడైనా జ్వరం వస్తుంది అనుకోండి, ఎప్పుడు చనిపోతుందో, ఎప్పుడు చనిపోతున్నాం, కంగారు పడిపోతాం, ఏంటి డాక్టర్ గారు మంచివాడు కాదు ఏమో అనుకుంటాం, అలాగనుకుంటాం, ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం. స్లోగా తగ్గదు, దానికి టైం ఉంటుంది. రొమ్మ పట్టింది అనుకోండి, గంటలో తగ్గిపోతుంది కదా. దాని 4 రోజులు 7 రోజులు తగ్గి, జ్వరం వచ్చింది అనుకోండి, దానికి 2 రోజులు 3 రోజులు అది తగ్గుతుంది. అదే నాకు కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం కూడా ఒక కాల ప్రవాహం కొంత కష్టాన్ని తీరుస్తుంది. అది దాన్ని మనం ఈ లోపల ఏం చేయాలంటే, చిరాకు లేకుండా, విసుగు లేకుండా, ఆందోళన లేకుండా, శరీరానికి ఏదైనా రోగం వచ్చినా, మనసుకి ఏదైనా బాధ వచ్చినా, ఒకవేళ ఇంటికాడ ఏదైనా పరిస్థితి ఆర్థిక పరిస్థితుల్లో బాగుపోయినా, ఇవన్నీ సహించేవాడికి ఈ సహించడం తపస్సు. వాడి ఈశ్వర అనుగ్రహానికి పోతడం. తపస్సు అంటే ఇంటి విడిచిపెట్టి పారిపోవటం కాదు. ఇప్పుడు కొంతమందికి చూడండి, అదృష్టం వెంటాడుతుంది, కొంతమందికి దురదృష్టం వెంటాడుతుంది. అదృష్టం వచ్చినప్పుడు ఏం పొంగిపోకూడదు, దురదృష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అది తపస్సు. జయం వచ్చినప్పుడు ఒకరాగా, అపజయం వచ్చినప్పుడు ఒకరాగా, గౌరవం వచ్చినప్పుడు అహంకారం, ఇవన్నీ అహంకారానికి, గౌరవ అహంకారానికి, దేహభావనకి, దేహాత్మ బుద్ధికి, గౌరవం అగౌరవం, జయము అపజయము ఇవన్నీ కూడా. అవి చూసి నువ్వు పెట్టరు బాగుతా అంటే, జయం వచ్చిందనకి ఏమి లేదు అందులో స్వప్నం. అపజయం వచ్చిందనుకోండి స్వప్నం, గౌరవం వచ్చిందనుకోండి స్వప్నం, అగౌరవం వచ్చిందంటే స్వప్నం, అగౌరవం వచ్చిందంటే స్వప్నం. నువ్వు నిన్ను నువ్వెవరో, నువ్వు నువ్వు ఆత్మ నువ్వు ఎవరుగా ఉన్నావో దాన్ని చింతించడం మానేసి, నువ్వు కాని దాన్ని చింతిస్తున్నావు. అందుకే ఎన్ని తలంపులండి, ఎన్ని గొడవలు, ఎన్ని బాధలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని సంకల్పాలు, నువ్వు కాని దాన్ని చింతిస్తుంటే రాకేం చేస్తా. అందరూ ఎవరింటికి వెళ్ళినా ఇదే గొడవ, తలంపులు వచ్చేస్తున్నాయండి, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైతన్యంలోంచి వస్తున్నాయి, ఆత్మలో, అదే ప్రకృతిలోంచి వస్తున్నాయి, దేహం నేననే బాగా. నువ్వు కానీ నువ్వు నువ్వు ఏదైతే కాదు, అది విడిచిపెట్టి మిగతా ఆయన ఆలోచిస్తావు, మిగతా చింతిస్తావా? నీకు వచ్చేదాన్ని అనాత్మ విషయాలు, నువ్వు ఆలోచించేది అనాత్మ గురించి, నువ్వు ఆలోచించేది ఆత్మ విషయం, నువ్వు ఆలోచించేది అనాత్మ గురించి. నువ్వు ఏదో ఆలోచిస్తావో అదే అవుతావు. ఇంకా ఆత్మ ఎలా జరుగుతుంది నీకు? ఆత్మను చింతిస్తే ఆత్మానుభవం వస్తుంది, ఆత్మానుభవం వస్తుంది. నువ్వు ఆత్మను చింతించడం లేదు, అనాత్మను చింతిస్తున్నావు. ఇంకా తలంపులు మిగులుతాయి, వేదనలు మిగులుతాయి, రోగములు మిగులుతాయి, మరణాలు మిగులుతాయి, జన్మలు మిగులుతాయి, కర్మానుభవాలు మిగిలి. నువ్వు కాని విషయాలు నువ్వు చింతిస్తున్నావు, నువ్వు ఏదైతే కాదో దాని గురించి చింతిస్తున్నావు. అందుకే నీకు తలంపులు వేదన వస్తుంది. చివరికి నువ్వు అయ్యేది అయ్యే దేవుడు జీవుడు, జీవుడు పరాయి వాడు కాదు. దేహము నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యంలో నుంచి వస్తుంది. నథింగ్లోంచి రావటం లేదు, సంథింగ్లోంచి వస్తుంది. ఈ బుడగ, ఈ బుడగ పరాయి వాడి కాదు సముద్రాంది. ఈ బుడగ పరాయిది కాదు సముద్రాందే. అలాగే ఈ జీవుడు కూడా ఎక్కడ పరాయి వాడు కాదు, దేవుడి వాడే. ఈ జీవుడు ఎవడు? పరాయి వాడు కాదు, దేవుడి వాడే. అది దేవుడే జీవుడయ్యాడు. నువ్వు దేవుడు ఇలా జీవిస్తే దేవుడు అవ్వకుండా ఎలా ఉంటావు? దేవుడే జీవుడైన వాడు, దేవుడే జీవుడైన వాడు, దేవుడే. బుడగైనది సముద్రమే, బుడగైనది సముద్రమే. ఈ నామరూపాలు ఈ బుడగ ఏమనుకుంటుందంటే పగిలిపోతే ఏమైపోతానో ఏమైపోతానో, ఏమో అప్పుడు సముద్రం అవుతుంది. అలాగే మన నామరూప బుడగ వెనకాల సముద్రం ఎలా ఉందో, మన రూపాల వెనకాల మన నామాల వెనకాల ఏముందో చైతన్యం ఉంది. ఈ రామ రూప బుద్ధి నామ బుద్ధి భంగపడిన వెంటనే వైది చైతన్యం. కానీ మనం ఏమైపోతాము, ఏమైపోతాము, ఏమైపోతాము? అక్కడ చేసేది రూపాయి పని, ఆ గోడ నిండా పేర్లు. చేసేది మన 5 రూపాయల పని, 15 రూపాయల పేరు. తడుక్కు తడుక్కుని తడుక్కుని నిలవాలంటున్నారు కొంతమంది పేరు. ఆ పేరు నువ్వు, ఆ పేరు కోసం జీవితం పొడుగుని ఏడుస్తున్నావు. ఆ రూపం నీదే. ఎవరైనా నల్లగా ఉన్నారంటే నువ్వు నల్లగా ఉంటే ఏడిచేస్తున్నా అమ్మాయి? ఆ రూపం అమ్మాయిగా. అనివోడు రూపం అనివోడు కాదు, పడ్డవాడు రూపం కూడా ఆ రూపం కాదు. మనం ఎంత చనిపోయే వరకు ఏడిచేది రూపం కోసం, నామం కోసం? నీకు లోపం రూపానికి నామానికి ఆధారం అయినా చేయటం నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియదు, నీకు తెలియబడదు. బుడగానకాల మహాసముద్రం ఎలా ఉందో ఎక్కడో లేదు. నీ రూపనామ నీ రూప దృష్టి, నీ నామదృష్టి, దానికి ఆధారంగా సత్యం, ఈ రెండు విడిచిపెట్టు. విడిచిపెడితే నువ్వు ఏ పోవు, నువ్వేదిగా ఉన్నా అది అవుతావు. కానీ రూపబుద్ధి ఎవడు విడిచిపెట్టడు, నామబుద్ధి విడిచిపెట్టడు. విడిచిపెట్టలేదని పోనీ విడిచిపెట్టలేకపోతున్నావు అని అనుకోడు. ఏదో హృదయంలో ఏదో ఉంటున్నారు, ఉంటే నాకు కనపడాలి కదా లేదనుకోడు. విడిచిపెట్టు, నీ రూపబుద్ధి విడిచిపెట్టు, నామబుద్ధి విడిచిపెట్టు, పెర్ఫెక్ట్ గా విడిచిపెట్టు. విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఉందో లేదో చూడప్పుడు నీకు. అసలు ఇంకోటి లోపల వస్తువు లేకపోతే, లోపల సద్వస్తువు లేకపోతే రమణుడికి గోచరించదు, రామకృష్ణుడికి గోచరించదు, కృష్ణుడికి గోచరించదు. లోపల సద్వస్తువు లేదనుకోండి మనలో, వాళ్ళకి గోచరించదు, ఉంది కాబట్టి గోచరించింది, లేకపోతే వాళ్ళకి గోచరించదు. నీకు దైవాన్ని విడిచిపెట్టి ఇతర విషయాలు చింతిస్తుంటే నీకు తలంపులు వస్తున్నాయి. దైవాన్ని చింతిస్తుంటే నీకు తలంపులు ఆగిపోతాయి. ఆగిపోవటమే కదా, నీ బాధ్యతలు స్వీకరిస్తాడు, నీ రక్షణ స్వీకరిస్తాడు. యేసు అంటాడు లోపల ఎవరికైతే సింప్లిసిటీ ఉందో, బయట కాదు. కొంతమంది బయట మామూలుగా ఉంటారు, లోపల గర్వం దాచుకుంటారు. ఆ మాటలు చమత్కారం నేర్చుకుని లోపల గర్రం ఉంటుంది, పైకి గర్రం కనపడకుండా చూస్తుంది. ఆ వ్యాసాలు వేయొద్దన్నాడు యేసు. లోపల నీకున్నటువంటి నిరాడంబరత, నిరహంకరత, వినయం, నమ్రత లోపల నువ్వు పోషించుకోవాలి. కొంతమందికి బాహ్యం ఎన్ని ఆస్తులు, ఎన్నో ఆస్తులు ఉన్నా లోపల భేదవాడుగానే ఉంటాడు వాడు. వాడి కదా దైవరాజ్యం అంటాడు యేసు. బాహ్యానికి కొన్ని 100 కోట్లు ఉన్నా లోపల వాడు భేదవాడుగా ఉంటాడు. వాడికి స్వర్గరాజ్యం. ఇచ్చే వాడుకున్న ఆస్తి పాస్తితో తాదాక్ష్యం ఉండదు వాడికి. ఏదో దేహ ప్రారంభాన్ని బట్టి వచ్చింది అనుకుంటాడు అంతే. లోపల భేదవాడుగానే ఉంటాడు, లోపల భేదవాడుగానే ఉంటాడు. పైకి ఊరికే కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు లోపల మటుకి ఆ డబ్బుతో వాడు తాదాక్ష్యం పొందడు, అధికారంతో వాడు తాదాక్ష్యం పొందడు. ఈ మధ్య ఒక పెద్ద ధనవంతుడిని ఏమో మాట అన్నాను, మీకు చాలా ధనం వచ్చిందని. అంటే ఆయన నాడు చాలా మంది ధనాన్ని కోరుకుంటున్నారు కదా, ఆడ ఇంటికి రాలేదని నేను అన్నాను. మీకు చాలా ధనం వచ్చేసిందని అన్నాను ఒక. అంటే ఆయన అన్నాడు, అంటే అందరూ దాన్ని చాలా మంది దొరుకు 99 మంది ధనాన్ని కోరుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు రావాలి? నేను కోరుకుంటూ వస్తే వాళ్ళకి కోరుకుంటూ రావాలి కదా, ఈ దేవుడు ఇచ్చాడని నాకు గర్వం. అది ఇదోటి ఏంటన్నాడు, కోరుకుంటే ధనాన్ని కోరుకుంటే అందరూ వచ్చారు కదా, అలాగే నేను కోరుకుంటూ వచ్చింది అనుకుంటే కోరుకుంటూ వస్తే అందరికి వచ్చారు కదా. ఏదో దేహ ప్రారంభం ఆ దేవుడు ఇచ్చాడు, ఏ దేవుడు ఇచ్చాడు? మరి ఇచ్చింది ఇచ్చినట్టే పోవచ్చు, ఎడు ఇచ్చాడు ఇది పోవచ్చు, వచ్చేది పోయేది, ఇదే వచ్చేది పోయేదే. ఈవెన్ తీసేది పాస్ అయ్యి అది కూడా పోతుంది, శరీరం వచ్చింది శరీరం పోతుంది. అలాగే ఐశ్వర్యం రావచ్చు, ఐశ్వర్యం పోవచ్చు, అన్ని వచ్చి వచ్చిందంటే పోతుంది, వచ్చిందంటే అయిపోయి. ఇది ఇచ్చింది ఎవడు? దేవుడు ఇచ్చాడు. నాకు గర్వం ఎంచుకన్నాడు, గర్వం తెచ్చుకుంటే ఇచ్చిన వాడికి కావాలని కాదు, నాకు ఎంచుకన్నాడు. ఈవెన్ దిస్ ఇయర్ పాస్ అయ్యాడు. ఒకవేళ నేను కోరుకుంటే వచ్చింది అనుకుంటున్నారు అనుకోండి, ధనాన్ని అందరూ కోరుకుంటున్నారు కదా, మరి ఆలోచించారు ప్రారంభంలో ఏదో పూర్వ జన్మాంతరాన్ని బట్టి దేవుడు ఇచ్చాడంతే. కోరుకుంటే అందరికి వచ్చేయడం కదా అన్నాడు. ఇది నాకు తెలుస్తాను దేవుడు ఇచ్చిందని. అయితే నాకెందుకండి ఈ పొగరబొత్తానం, నాకెందుకు ఈ ధనం పోయినా నేను చచ్చాక నా పొగరబొత్తానం కూడా వస్తుంది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ సంపదతో వాళ్ళ తాదాప్యం పొందుతారు. వాళ్ళకి ఏదైనా అధికారం ఉందనుకోండి, సంపద ఉందనుకోండి, అదృష్టం ఉందనుకోండి, వాళ్ళు దాంతో తాదాప్యం పొందుతారు. ఎవరైతే వాళ్ళకి భౌతికమైన ఐశ్వర్యంతో, భౌతికమైన సంపదలతో ఎవరైతే తాదాప్యం పొందుతున్నారో వాళ్ళని యేసుక్రీస్తు అంటాడు, వాళ్ళని సూది బెద్దం, సూది బెద్దంలోంచి ఒంటిని బయటికి లాగ్గలం. కానీ ఏమన్నా ధనవంతుని స్వర్గరాజ్యంలోకి పంపలే. సూది బెద్దంలోంచి ఒంటిని బయటికి లాక్కలం కానీ ధనవంతుని స్వర్గరాజ్యంలోకి పంపలే. ఇదేనా సాధ్యం? కరెంట్ సాధ్యం కాదు. అంటే బాహ్యంగా మీకున్న సంపదలతో తాదాప్యం పొందితే మీ మనసు అణగదు. అసలు మనసుకు లోచూపు రాదు. మీకు కానీ దానితో తాదాప్యం పొందుతూ ఉంటారు. మనసుకు విజృంభణ పెరుగుతుంది. సత్యం ఎక్కడో ఉంది, సత్యం ఎక్కడో ఉంది, గుళ్ళో ఉంది, కైలాసంలో ఉంది, వైకుంఠంలో ఉంది అని అనుకుంటాం. ఇవన్నీ తలంపులు ఎందుకు వస్తాయి అంటే జయగము లేని తలంపులోంచి ఇవన్నీ కల్పిస్తాం. ఈ మాయ కల్పిస్తుంది. అదే మాయ, అదే అవిద్య, అదే అజ్ఞానం. మనం ఈశ్వరుని ఉపాసించడం లేదు, అజ్ఞానాన్ని ఉపాసిస్తున్నాం. అనుకునే చోటి చేసేది ఒకటి. మనం జ్ఞానాన్ని ఉపాసించడం లేదు, అజ్ఞానాన్ని ఉపాసిస్తున్నాం, అవిద్యను ఉపాసిస్తున్నాం. బతికుండగా దుఃఖం, చనిపోయిన తర్వాత కటికే చీకటి లోకాలు. మనం ఉపాసిస్తే దేవుని ఈశ్వరుని ఉపాసిస్తున్నాము, ఆత్మజ్ఞానాన్ని ఉపాసిస్తున్నాము అనుకుంటున్నాం. దానికి అది అజ్ఞానాన్ని ఉపాసిస్తున్నాం, దేహభావాన్ని ఉపాసిస్తున్నాం. అనుకునేది వేరు, జరిగేది వేరు. ఉంటే ఉండదు. నీకు 1000 కోట్లు కావచ్చు, 2000 కోట్లు ఉన్నాయి, లేకపోతే రాష్ట్రపతి పదవి చేయి చేస్తే లోపల పూరుగానే ఉండు అంటాడు. ఎస్ లోపల మటుకి పూరుగానే ఉండు. ఎస్ నువ్వు కళ్ళు మూస్తే ఏది లేదు. కొంతమంది లోకంలో ఎక్కువ గౌరవించబడి వెళతారండి దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి కొంతమంది లోకంలో ఈ సన్మానాలు ఈ గౌరవాలు చేసుకుని వెళతారండి. ఆడికి లోపల ఏమున్నదని దీనికి అలవాటు పడిపోతాడు ఈ సన్మానాలకి ఊరికి. దేవుడి దగ్గరికి వెళ్ళాక ఆడి దొంగ చూడడానికి పట్టించుకోలేదు. అదేంటి వేక నాకు సన్మానాలు చేశారు, ఆ సన్మానాలు చేశారు, ఆ గౌరవాలు చేశారేమో, నువ్వెవడో నాకు తెలియదు అంటే. దేవుడి ప్రీతి కోసం చేసావా, దేవుడి సంతోషం కోసం చేసావా, లోకంలో గొప్పల కోసం చేసావు? ఆ గొప్పలు అయిపోయినాయి. శ్మశానం దాకా 100 మంది వచ్చారు, అక్కడికి ఆ చాప్టర్ పూర్తి అయిపోయింది. నీకు నువ్వు ఎందుకు చేసావు, గౌరవాలు అన్నీ అయిపోయినాయి. ఎక్కడ వస్తావండి, ఎక్కడ పడాలి? నువ్వు దేవుడి కోసం చేసిన పని ఏముంది? ఏ గొప్పల కోసం చేసావు, గొప్పలు అయిపోయినాయి. నీకు ఇక్కడే ఉంది, నీకు ఏమి లేదు. ఇక్కడ నువ్వెవరు నాకు తెలియదు. సన్మానాలకు అలవాటు పడి అక్కడ కూడా గెంటేసి వెళ్ళి అదే కూర్చుంటారు. నువ్వెవడో నాకు తెలియదు అంటే. ఏదైనా మంచి పనులు చేసి ఉండొచ్చు, దేనికోసం చేసావు? గొప్పల కోసం చేసి ఉండొచ్చు. గొప్పలు ఇచ్చారు నీకు, ఏ సన్మానాలు చేశారు, అయిపోయినా ఆ చాప్టర్ పూర్తి అయిపోయింది. ఇక్కడేమి లేదు నీకు. ఈ సత్సంగం అంటే గుర్తొస్తుంది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఉత్తర ధ్రమం, దక్షిణ ధ్రమం లాంటి వాడు. ఒకసారి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. కొంతమంది చనిపోయాక స్వర్గలోకానికి వెళ్తారు. అక్కడ ఎంత ఎన్ని సుఖాలు అనిపిస్తారు, ఎన్ని భోగాలు అనిపిస్తారు అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు అన్నాడు, చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళు పొందే సుఖాలు, వాళ్ళు అనిపించే సంతోషాలు, అవన్నీ కూడా సత్పురుషులు సహవాసంతో సమానం కాదు. ఓ విశ్వామిత్ర, అయితే ఈ విషయం నీకు ఎందుకు తెలియటం లేదు? అది వాదించడం మొదలు పెట్టాడు. సత్పురుషులు సహవాసం కంటే స్వర్గలోకంలో పొందే భోగాలు ఎక్కువ అని విశ్వామిత్రుడు అంటున్నాడు. నీకు వశిష్ఠుడు అంటున్నాడు, సజ్జన సాంగ చనిపోయిన తర్వాత స్వర్గలోకంలో వచ్చే సుఖాలు ఈ భూమి మీద ఉన్న సత్పురుషులతో సహవాసం కాదువయ్యా, దీంతో పోల్చుకుంటుంది ఏ పాటిది అంటాడు వశిష్ఠుడు. ఇక్కడ చెప్తాడు. అయితే ఆ విషయానికి ఎందుకు విశ్వామిత్రుడికి అర్థం అవటం లేదు, వశిష్ఠుడు చెప్పిన మాట ఎందుకు అర్థం అవటం లేదు అంటే, ఒకటే కారణం, నీకు అది గ్రహించడానికి తగిన సహనం లేదు. నిజం ఇదే, ఇప్పుడు నేను చెప్పిందే నిజం, కానీ అది గ్రహించడానికి తగినటువంటి ఓర్పు కానీ, సహనం కానీ, ఆ పేషెన్స్ కానీ, ఆ టాలరెన్స్ కానీ నీకు లేదు విశ్వామిత్ర. ఇది నిజం, కానీ దీన్ని గ్రహించడానికి కూడా కొంత సహనం ఉండాలి లేదు నీకు. అంటే అది నీకు బోధపడటం లేదు, ఇది నీకు గోచరం కావటం లేదు. సజ్జన సాంగ సత్పురుషుల సహవాసంలో ఉన్న సత్పురుషులు సహవాసం ఎటువంటిదంటే, సత్పురుషుల సహవాసంలో గౌరవము, ఖ్యాతి అన్ని వస్తాయి. సత్పురుషుల సహవాసంలో మనకి భౌతికంగా ఆలోచించినా మనకి ఏది కావాలో అన్నీ వస్తాయి. సత్పురుషుల సహవాసం అన్ని వచ్చి ఆత్మజ్ఞానం కూడా వస్తుంది. ఒకవేళ మామూలుగా నువ్వు ఆ భోగాలతో పోల్చినా, స్వర్గలోకంలో భోగాలతో పోల్చినా, సజ్జన సాంగత్యంతో పోలిస్తే అది ఏ పాటిది? ఎవ్రీథింగ్ విల్ కమ్, దట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్. అంతే కదా, నీ ఖ్యాతి కూడా కలుగుతుంది. గారు పటాప సిత్రమే అన్నారు, గాంధీ గారు సహచరులుగా ఉండటం వల్ల మాకు ఇంత గౌరవం వచ్చింది, కానీ లేకపోతే మమ్మల్ని ఎవరు పలకరిస్తాడన్నాడు. అది మేము నాయకులు అవుతామా, పదవులు వస్తాయి మాకన్నాడు. ఇదాన్ని కూడా పడవను మరణి పదవులు వచ్చినాయి, లేకపోతే మమ్మల్ని ఎవడు చూస్తాడు అనపడ్డాడు. ఎవడు వల్ల మాకు పదవులు వచ్చినాయి, ఆడికి పదవులు అయితే మేము పొందామన్నాడు. మేము దేవుళ్ళం కాదు, దేవుణ్ణి చూపించాం పట్టాడు. ఎలాగంటే ఇప్పుడు మీరు పల్లెటూళ్ళు చూడండి, పల్లెటూళ్ళు అంటే పట్టణవాసాలు ఊరేగిస్తారు దేవుణ్ణి. శివరాత్రికి కార్తీక మాసంలో ప్రతి సోమవారం పట్టాసీసాయి కలిసి మీ ఊరే, మీ ఊళ్ళోనే పుట్టాడు. తర్వాత బందర్లో డాక్టర్ చేశాడు, ప్రాక్టీస్ చేశాడు, ఆంధ్ర బ్యాంక్ పెట్టారు. ఊరవటం మీ ఊరే, మీ ఊరేది మీకు తెలియకపోవచ్చు. అలా మీ హృదయంలో సత్యం ఉన్నప్పుడు మీకు ఎలా తెలియదు? పటాల సిద్ధనాయ గారి గుండుగలున్నాయి. లేదా ఆయన ఆంధ్ర బ్యాంక్ ఆయన పెట్టారు, ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ ఆయన. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ చదివాడు, హిస్టరీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు, కాంగ్రెస్ హిస్టరీ వేశారు, మధ్యప్రదేశ్ గవర్నర్ చేశారు. ఎంత మేధావి అంటే పట్టాడు. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ మీరు ఆయన చేతికి ఇస్తే, ఇంగ్లీష్ పేపరు ఇంగ్లీష్ ఒక మొక్క చదవకుండా తిరిగి చదివేస్తాడు. ఒకసారి ప్రతాప్ ఎలక్షన్ ఓడిపోతే అండి, గాంధీ గారు అంటాడు, ఓటమి వాడిది కాదు నాది, ఓటమి వాడిది కాదు నాది, వాడి ఓడిపోలేదు, నేను ఓడిపోయాను అంటాడు గాంధీ. ఇందుకు ఏమన్నాడు అంటే అండి ప్రతాపి, ఈ శివరాత్రికి కాశీ కార్తీక మాసంలో సోమవారాలు శివరాత్రికి మంచి రోజు పర్వదినాలు వచ్చినప్పుడు దేవుని ఊరేగిస్తే వీళ్ళు ఉంటారు పక్కన చాకలు, వాళ్ళు డివిటీలు పట్టుకుని తిరుగుతా అంటే ఆ దేవుడు లోపల దేవుడు మనకు చూపించారు. వాళ్ళు ఏం చేస్తారు, లోపల దేవుడు ఉంటాడు మనకు కనపడ్డావు, ఈ కాగడాలు ఉంటాయి పక్కన, ఈ కాగడాలు దగ్గరికి పెడతారు. అప్పుడు లోపల దేవుడిని ఎలా చూస్తాం, మనం బియ్యం వేస్తాం, వాళ్ళు ఏమైనా ఏంటంటే పట్టాభి, మేము ఆ దేవుడు కూడా డ్యూటీలు పట్టుకుని తిరిగి వాళ్ళు ఎటువంటి వాళ్ళు దేవుడు చూపించడానికి, అలా గాంధీ గారు కూడా డ్యూటీలు పట్టుకుని తిరిగే ఉన్నాడు, వాడి పట్ట వాడి చూపించాం అని చేసి అనేక పదవులు వచ్చాయి. మేము గాంధీ కాదు, గాంధీని చూపించాం లోకాన్ని. అంటే ఇంతకీ సజ్జన సాంగత్యంలో కూడా భౌతికంగా చూసినా వాళ్ళకి లాభాలు పొందుతాయి, భౌతికంగా చూసినా అన్నిటికంటే వాళ్ళకి ఆత్మానుభవం కలుగుతుంది. ఏ అనుభవం కలిగిన తర్వాత, ఏ సుఖం స్వరూపంగా వ్యక్తమైన తర్వాత, ఏ నారాయణుడు మీకు స్వరూపంగా వ్యక్తమైతేనే కానీ ఈ జన్మ మరణ చక్రం జన్మించడం మరణించడం మరణించడం జన్మించడం ఈ చక్రంలోంచి ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మానుభవం లేకుండా, బ్రహ్మజ్ఞానం లేకుండా ఆ శక్తి మనకు వ్యక్తం అవ్వకుండా, ఆ శాంతి సాగరము మనకు గోచరించకుండా ఈ జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొందే అవకాశం లేదు, అవ్వదు కూడా. ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మ అంటే సత్యం, ఆ సత్యానుభవం కలగకుండా ఈ చక్రంలోంచి మనకి బయటికి రాలేము. అదే కృతి మహోదయం పతన కారణం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఆ చక్రంలో నుంచి బయటికి రాలేము మనం. ఆ సంబంధం సత్పురుషుడు సంఘం సంబంధం పెరిగితే అంటే నీకు బాహ్యమైనటువంటి నీకు లభించడమే కాకుండా నీ వాసన విధ్వంసం అవుతాయి. అంటే ఈ లోపల సత్యానుభవం కలగటానికి ఏ బలహీనతలు అయితే నీకున్నాయో వాసనే కదా పీడిస్తుంది. మనం వ్యక్తుల్ని విమర్శిస్తాం, వాడు ఇటువంటి వాడు ఇది ఇటువంటి వాడిని, భగవాన్ ఎప్పుడు అలా వ్యక్తుల్ని విమర్శించేవారు. ఏమి చేస్తాం మరి, ఏమి చేస్తాం మరి, వాసన అంత బలి ఏమిగా ఉన్నది ఆ వాసన అనేవి. ఒక రోజు సినిమాకి వెళ్ళిపోతాడు అనుకోండి, మీరు వెళ్ళొద్దని చెప్తాను వాడు మాండ అనుకోండి, మన వ్యక్తిని తిడతాం. గాంధీ గారు అలా అనేవారు కాదు, వాళ్ళు వాసన అంత బలీయంగా ఉన్నదే పాపం, వాసన అంత బలీయంగా ఉన్నది, వాడు మంచివాడే వాసన అలాగాడు తిప్పిస్తాం, వాడు ఆత్మే కానీ వాడు వాసన అలా తిప్పిస్తాను. వాసనలు క్షయిస్తేనే కానీ మోహం క్షయించదు, మోహక్షయం అయితేనే కానీ మోహక్షయం అయితేనే కానీ నీకు మోక్షం రాదు. మనకు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేసి అశాంతి రాకుండా చూసుకోవాలి. మనం శాంతి చిత్తం కలిగినప్పుడే డీప్న అవుతాం, మన లోతులు పెరుగుతూ ఉంటాయి. రామకృష్ణ అంటాడు, మై సెర్చ్ ఫర్ ట్రూత్ లో నా సత్యాన్వేషణ అని చెడు అంటాడు. నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికంటే, వీళ్ళందరూ అదృష్టవంతులే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికంటే అనుకూలమైన సతి దొరికిన భర్తకు అనుకూలమైన సతి దొరికితే, లేకపోతే స్త్రీకి అనుకూలమైన భర్త దొరికితే వీళ్ళందరూ అదృష్టవంతులే. కానీ వీళ్ళందరి కంటే శాంతి చిత్తం గల వాళ్ళు అదృష్టవంతులు. నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళకంటే స్త్రీకి అనుకూలమైన భర్త దొరికిన వాడికి దొరికితే, అలాగే భర్తకి అనుకూలమైన సతి దొరికితే వీళ్ళందరూ లోకంలో అదృష్టవంతులే. కానీ వీళ్ళందరికంటే కూడా శాంతి చిత్తం గల వాడు అదృష్టం. ఇంకోటి మన బడిలో నేర్చుకున్న దానికంటే, హై స్కూల్లోనే కాలేజీలో నేర్చుకునే దానికంటే మనకి జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ, మన జీవితే మనకు నేర్పి పాఠాలు ఎక్కువ ఉంటాయి. అదే వీడు బహుదారానికి ఉపనిషత్తులో, చాంద్రోగ్య ఉపనిషత్తులో సనత్ కుమారుడు వాళ్ళు వస్తారు, సనత్ కుమారుడు నారదుడు సంవాదం ఇవన్నీ వస్తారు చాంద్రోగ్య ఉపనిషత్తులో. బహుదారానికి ఉపనిషత్తులో మైత్రి ఈడు అతని పేరు నాకు గుర్తురావట్లేదు, అతను ఋషి, అతను వస్తాడు యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు వస్తాడు, యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు కాచ్యాయి, రెండు అయిపోయారు, రెండో భార్య పేరు మైత్రేయి. ఇప్పుడు మైత్రేయి పేర్లు కాచ్యాయి పేర్లు అంతకే పెట్టుకుంటారు. యాజ్ఞవల్క్యుడు బృహదారణ్యక ఉపనిషత్తులు వస్తారు, బృహత్తండి పెద్దది పెద్ద ఉపనిషత్తు అని ఉపనిషత్తులు అన్నింటిలోనే పెద్దది. ఆ యాజ్ఞవల్క్యుడు అంటాడు, ఏదో ఆత్మ ఏదో ఆత్మ ఏదో ఆత్మ అంటారు, ఎక్కడో ఉందనుకుంటా అది నువ్వే, నువ్వేనే లాభం, అది నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు కదా నీకు ఆనందం కలిగేది, ఎందుకు వచ్చినారా బుడబొక్కల మాటలు. వాడు ఏం చేశాడు యాజ్ఞవల్క్యుడు, ఎప్పుడోసారి మామూలుగా సన్యాసం పుచ్చుకోవాలనుకున్నాడు. సన్యాసం పుచ్చుకుంటే ఇద్దరు భార్యలు పిలిచాడు, పెద్ద భార్య పేరు కాచ్యాయని, చిన్న భార్య పేరు మైత్రేయి. అందుకే మైత్రి పేర్లు చాలా మంది కాచ్యాయని పేర్లు కూడా పెట్టుకుంటారు. ఇద్దరికి పనిచేశాడు, కాచ్యానికి ఇచ్చేసేది మైత్రేయికి ఇచ్చేసేది. కాచ్యాయన అందరే బాగా ఇచ్చేశారు, నాకు ఇచ్చి వాటి నాకు ఇచ్చేసాడు. మైత్రి అందరే నాకు ఇచ్చి వాటి నాకు ఇచ్చేసావు కానీ నాకు సందేహంగా ఉంది. శుభ్రంగా నేను బాగా చూస్తున్నావు ఇంటికాడ, నీ ఇంటికాడ చాలా గౌరవంగా చూస్తున్నావు, బాగా చూస్తున్నావు, పైగా నీకు ముందు వస్తున్నారు, నిన్ను గౌరవిస్తున్నారు, మేము కూడా నిన్ను గౌరవిస్తున్నాం. ఇన్ని గౌరవాలు వదిలేసి, ఇన్ని మర్యాదలు వదిలేసి, ఇంత ఇన్ని భోగాలు వదిలేసి, ఈ ఇంటికాడ ఉండే సుఖాలన్నీ వదిలేసి ఈ ఏది పొందుదాం అని వెళతన్నావు. ఇల్లు ఇడికి పెట్టి నిన్ను అమర్యాదగా చూస్తాడు, మర్యాదగా చూస్తున్నావు, తిండికి లోటు లేదు, అన్నీ బాగున్నాయి, సంపదలు బాగున్నాయి, పైగా నేను అందరూ గౌరవిస్తున్నారు, ఊరేగింపులు బాగున్నాయి, సరందరూ యాజ్ఞవల్క్యుడు యాజ్ఞవల్క్యుడు అంటున్నారు, రాజులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నేను గౌరవిస్తున్నారు, ఇన్నుండగా ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఏదో ఉంది, దేన్ని పొందుదామని వెళుతున్నావు, ఎందుకు ఇల్లు ఇడిచి పెడుతున్నావు, కారణం చెప్పు మరి. వీళ్ళు మైత్రేయీ అక్కడ అందుకుంటాడు ఉపనిషత్, మైత్రేయీ నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వంటే మామూలుగా ఇష్టం నాకు, నువ్వు ఈ ప్రశ్న అడగటం వల్ల మరి ఎంత ఇష్టమైపోయావు, నువ్వు కోపం తెచ్చుకోలేదు ఎవడ యాజ్ఞవల్క్యుడు, నువ్వు మామూలుగా నువ్వంటే నాకు ఇష్టమే కానీ ప్రశ్న అడగటం వల్ల మరింత ఇష్టమైపోయావు, ఎంత ఇష్టమే అంటే బహుశా నేను మరి చెప్పలేను, సన్యాసం తీసుకెళ్ళినా నువ్వు మెదులుతానే ఉంటావు, అంత గొప్ప ప్రశ్న. ఈ ఆనందం కోసం, దీన్ని పొందటం కోసం వెళ్తున్నావు ఈ సుఖాలని, అది మరొక సందర్భంలో చెప్పుకుంటావు. సబ్జెక్ట్ పాఠం అవుతుంది, ప్రతి మీ భర్త మీకు ఇష్టం అనుకోండి, నీ భర్త అవటం వల్ల ఆడు నీకే నీకు భర్త ఇష్టం, నువ్వు నీకంటే ఇష్టం, నీ భర్త కంటే నీకే నువ్వంటేనే నీకు ఎక్కువ ఇష్టం, నువ్వంటేనే నీకు ఇష్టం కాబట్టి వాడు నీకు భర్త కాబట్టి నీకిష్టం. అక్కడ సబ్జెక్ట్ ప్రారంభమవుతుంది, ప్రవాహం ఉపనిషత్తు అవుతుంది బురదారణ ఉపనిషత్తు. అందరికంటే ప్రతి మనిషికి వాడంటే వాడే ఎక్కువ ఇష్టం. అందుకే మన ఇష్టమైన వాడు ఎవడో చనిపోయినా మనం కూడా ఏళ్ళం. భగవాన్ అంటారు దొంగకి పోలీసు వేషం వేసి దొంగను పట్టుకోవడం, దొంగను పట్టుకోరా అంటే ఎటువంటిదో, నీ మనస్సు చుట్టూరు తిరిగి, నీ ఇంద్రియాల చుట్టూ తిరిగి, నీ గొప్పల చుట్టూ తిరిగి ఆత్మజ్ఞానం పొందడం ఎటువంటిది. వాడు దొంగ, వాడికి పోలీసు వేషం వేసి దొంగను పట్టుకోమన్నారంట. వాడు దొంగని పట్టుకుని లేదు ఏమి లేదు, పైకి ఇంకో ప్రమాదం ఉంది, మీరు కంగారు పడకుండా నేను పట్టుకుంటానంటాడు. అంటే ఈ లోపల మన శరీరం చావు వస్తుంది, బయటకు పోతుంది. నీ మనస్సును చూసుకుని నువ్వు పొంగిపోతున్నావు, నీ అహంకారాన్ని చూసుకుని నువ్వు పొంగిపోతున్నావు. దొంగకి పోలీసు వేషం వేసి దొంగను పట్టుకోమంటే ఎలా ఉంటుందో, కేవలం నీ మనస్సును ఆధారపడి, నీ ఇంద్రియాల మీద ఆధారపడి, ఈ శరీరమే ఆత్మను పడి, ఈ ఇటువంటి భావాల మీద ఆధారపడి నువ్వు మోక్షం పొందటం అటువంటిదే, వస్తువు దొరకటం అటువంటిది. అది పట్టుకుని పట్టుకోడు, పట్టుకోకపోయినా పర్లేదు, నీ టైం అంతా పాడు చేసేస్తాడు. కంగారు పడకని నేను వెతుకుతున్నా, గతకటాడు వెతుకుతున్నాను కదా, ఈ మనస్సు చేసే మాయలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది అంటారు బాగా సాధన చేస్తున్నాడు, చదవగానే మూడింటికి వెళ్ళిపోతున్నాను. బాగా మరి మీ ఇంటికే డబ్బు ఎందుకని చెప్పరు మీరు? ఇప్పుడు వాడు మీరు బాగా సాధన చేస్తున్నా అది చెప్తాడు మనతోడు, మీ ఇంటికాడ బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉందని చెప్పడం చెప్పడం అది రహస్యం. ఇది మటుకి పబ్లిష్ అంటే దీని మీద గౌరవం లేదు. మీరు మీ ఇంట్లో మీరు ఎక్కడ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారని అడగండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు మీరు ఖర్చు కూడా చెప్పండి. సాధారణ మటుకు తెల్లారదాన్ని మూడింటికి లేచిపోతున్నారు. అంటే ఏంటి, నువ్వు చేసేదేమో 10 పైసలు, నువ్వు మూడింటికి లేచిస్తున్నా 10 పైసలు సాధన, ఆ సాధన సాధన తలపెట్టుకుని పొగరబోతాను అదురుపై పెంచుకో. చేసేది 10 పైసలు సాధన, నేను సాధన చేస్తున్నా, నేను ఎవరు సాధన దొంగలే చేస్తుందా, ఆ దొంగలేని సాధన చేసింది కాబట్టి మళ్ళీ దొంగలేని విజృంభించి నేను సాధన చేసి అంటే ఉన్నది పాడగొట్ట. అంతకుముందు ఏదైనా పుణ్యం ఉంటుంది పోవటాను. ఈ మధ్యన ఒక పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషిని అడిగాడు, నేను చాలా పుణ్యం చేశానండి, నేను చాలా పుణ్యం చేసుకున్నాను, పోవాలంటే ఏం చేయాలి, పోవాలంటే అందరితో చెప్పే ఇంత ఇక్కడే పోతున్నాను చెప్పాడు. ఈ మధ్యన ఒక పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి ఏమి అడిగా అంటే, ఏమన్నా నేను చాలా పుణ్యాలు చేశాను కానీ నెల ఎక్కువైపోతుంది, పోవాలంటే పోవాలంటే పెద్ద కష్టపడక్కల, అందరితో చెప్పి ఆ పుణ్యం చేశాను ఈ పుణ్యం చేశాను, చేసింది పుణ్యం అంతా చెప్పి పోతున్నాను చెప్పాడు. అది ఉపాయం. ఇంకా నీకు చచ్చిపోయిన తర్వాత సొన్న మిగిలితే ఏమున్నది ఇక్కడ చెప్పి అని చెప్పాడు. ఇన్ని భోగాలు విడిచిపెట్టి, ఇన్ని సౌకర్యాలు విడిచిపెట్టి, బాడీ కింద నీ కంఫర్ట్స్ విడిచిపెట్టి దేహాన్ని పొందిదామని బయటకు పోతున్నావు. మీరు బాగా అర్థం చేసుకోండి, మీ భర్త వ్యాజ్యం అప్పుడు ఆ టీచింగ్ లోకి వెళ్ళినా అది ఇంకో సందర్భంలో చెప్పుకుంటాం. ఇప్పుడు నీకు నీ భర్త ఇష్టం అవటానికి కారణం నువ్వంటే నీకు ఇష్టం, నువ్వంటే నీకు ఇష్టం కాబట్టి, నీకు అతని భర్త కాబట్టి అంతకు నీకు ఇష్టం. ఇప్పుడు అందరికంటే మనం అంటే మనకు బాగా ఇష్టం, అందరికంటే ఎవరంటే మాకు ఇష్టం, మీ ఆయన అంటే మీకు ఇష్టం అనమాట అబద్ధం అది. మీరంటే మీకే ఇష్టం, మీరంటే మీకే ఇష్టం. ఏం చేతి మీరంటే మీకే ఎందుకు ఇష్టం? మీ లోపల సుఖం ఉంది, మీ స్వరూపం సుఖం, మీ లోపల సుఖం ఉంది, మీ లోపల సుఖం ఉంది కాబట్టి మీరంటే మీకు ఎక్కువ ఇష్టం. మీ లోపల దుఃఖం ఉంటే మీరంటే మీకు ఎక్కువ ఇష్టం ఉండదు. లోపల దేవుడు ఉన్నాడు సుఖం ఉందనటానికి ఇది ఒకటే, దేవుడు ఉన్నాడని చెప్పినా, దేవుడు లేడని చెప్పినా ప్రతి మనిషికి వాడంటే వాడే ఎక్కువ ఇష్టం. దానికి కారణం ఏంటి, వాడి స్వరూపంలో సుఖం ఉంది, వాడి స్వరూపంలో శాంతి ఉంది, వాడి స్వరూపంలో ఆనందం ఉంది, వాడి స్వరూపంలో జ్ఞానం ఉంది, వాడి స్వరూపంలో బ్రహ్మం ఉంది, వాడి స్వరూపంలో చావు లేని సద్వస్తుంది. అందుకే వాడంటే వాడు ఎక్కువ ఇష్టం. ఎవడైనా చెప్పండి, వాడి కమ్యూనిస్టా కాంగ్రెసా వదిలేయండి, వాడి తెల్లవాడ నల్లవాడ వైట్ నానా బ్లాక్ నానా బ్రౌన్ నానా ఇవన్నీ వదిలేయండి. ప్రతి మనిషికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి ఎవడంటే వాడికి ఎక్కువ ఇష్టం. ఎందుకు ఇష్టం? లోపల వాడికి సుఖం ఉంది కాబట్టి, వాడికి వాడి స్వరూపమే సుఖం కాబట్టి వాడంటే వాడు ఎక్కువ ఇష్టం. మీ సుఖాన్ని మీ భర్త పాడు చేస్తున్నాడు అనుకోండి, అనుకోండి మాట్లాడచ్చు, అప్పుడు మీరు ఎనిమి అయిపోతారు అతను కూడా. కొంతమంది అంటే ఆడేం తేలేదని నేను పుట్టింది కానీ తెచ్చిన తగలేస్తున్నాడని. వాడికి ఏం లేదు, వాడికి దాడి బొమ్మరం లేదండి, నేను పుట్టింది కానీ 10 ఎకరాలు తెచ్చుకుంటే అది తగలేస్తున్నాడు వీడు. అంటే భగవాన్ దగ్గర విశేషం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీకి వచ్చేస్తాడు, గాల్లో మేళ్ళ కట్టి అలవాటానికి లేదు అసలు. అది దేవుడు ఉన్నాడా లేడని సమస్య లేదు, దేవుడు ఉన్నాడని నోడితే అంటే ప్రయోజనం ఏంటి, నువ్వు దుఃఖంలో కాలిపోతున్నప్పుడు నీ శరీరం రోగంతో బాధపడతాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను నోడితే అంటే మటుకు ప్రయోజనం ఏంటి దానివల్ల? అయితే నీకు బయట నీకు రాగద్వేషాలు లేనప్పుడు, బయట వస్తువులతోటి కానీ పదార్థాలతోటి కానీ అసలు మనం పాడైపోవటం రాగద్వేషాలే కాదు. ఇతరులు ఎవరైనా రాగద్వేషాల మాటలు చెప్పినా అది మనం పట్టించుకోకూడదు, వినకూడదు. కానీ అది మనం పాడైపోవడానికి రాగద్వేషాల కారణం, మైండ్ అసలు కలుషితం అయిపోవడానికి రాగద్వేషాల కారణం. రాగద్వేష రహితుడు అసలు ఆత్మానుభవానికి ఫిట్టి కాదు వాడు. మన బుద్ధి పాడైపోవడానికి రాగద్వేషాల కారణం. ఎవరైనా నువ్వు ప్రేమిస్తాంటే వాడు భగవంతుడినే ప్రేమిస్తున్నాడు, ఉన్నవాడు భగవంతుడు, భగవంతుడు లేకపోతే ఆ శరీరం అక్కడ రాదు. నువ్వు ఎవరికైనా ఏదైనా సహకరిస్తున్నావంటే అది అక్కడ లోపల ఉన్నవాడు భగవంతుడు, వాడికే చేస్తున్నావు. నీలో ఉన్నవాడు దేవుడు, వాళ్ళలో ఉన్నవాడు దేవుడు, నీలో ఉన్నవాడు వాళ్ళలో ఉన్నవాడు వేరే కాదు, ఇక్కడ ఎవడు ఉన్నాడు అక్కడ అదే ఉన్నాడు. కానీ నీకు వేరు భావన వల్ల ఎవడికే చేసేస్తున్నాను, ఎవడికో చేసేస్తాను అనుకుంటావు. నాకు నేనే చేసుకున్నాన్న భావన నీకు కలిగి ఉంటే అప్పుడే అక్కడే నీకు జ్ఞానంతో, నీకు జ్ఞానం, నీకు జ్ఞానం స్వరూపంగా వ్యక్తం, నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఆ భావన బలం నీకు ఉంటే మనస్సులో ఇది మోయకూడదు. మనసులో మోయకూడదు. మనం ఏదైనా సత్రం కట్టించాం అనుకోండి, గుడి కట్టించాం అనుకో, గుడి కట్టించాం అనుకుంటాం అనుకోండి, మాట గుడి ఎక్కడ ఉంటుంది, ఆ గుడి ఎక్కడ ఉంటుంది, గుడి మనం చనిపోయాక మనం కూడా మనకేమొస్తుంది, ఆ గుడి నేను కట్టించాను, ఆ గుడి నేను కట్టించాను, ఆ తలంపు ఉంటుంది కదా, ఈ శుభ్రంగా తలకెక్కిపోతుంది. ఈ జనాలు కూడా అటువంటి వాళ్ళు. ఆ గుడి కట్టించేవాడి దగ్గరికి ఎవడన్నా అప్పుకి వెళ్ళాడు అనుకోండి, ఏమంటారంటే గుడి కట్టించారని మీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నాడు, వీడు అందుకు అప్పు కోసం వెళ్ళాడు, వీడు ఇవన్నీ వాడికి తలకెక్కిపోయి ఉంటాయి, ఇవన్నీ ఎందుకు వాడికి తలకెక్కిపోయి గుడి కట్టించమంటే తలకెక్కిపోయి శుభ్రంగా పాడైపోతాయి. మనస్సులో మోసైపోతే అసలు మంచి మంచి పని చేయడం కూడా అనవసరం, చేసి మర్చిపోతే మనం చేయగలం కానీ మనస్సులో మోసైపోతే శుభ్రంగా కుళ్ళిపోతాం. శుభ్రంగా కుళ్ళిపోవటం లోపల అంటే పరగవి సాధ్యమైనప్పుడు ఇంకా పరగట్టు కూడా సాధ్యమే. పరగవునికి సాధ్యం కానప్పుడే పరగట్టం, పరగవునికి సాధ్యమైందని పరగట్టు కూడా సాధ్యమే, పరగవునికి సాధ్యం కానప్పుడు పరగట్టు కూడా సాధ్యం కాదు. నిజంగా నీకు ఎవరైనా అపచారం చేసినా నిజంగా వాడిని క్షమించగలిగితే నువ్వు మర్చిపోతావు, నిజంగా నువ్వు క్షమించలేకపోతే అది నీకు మరుపు రాదు. మనం ఎవరైనా చిన్న మాట అంటే భరించలేం. మనం ఎవరైనా యేసుక్రీస్తు సిలువ వేస్తారు కదా, శరీరం సిలువ వేసినప్పుడు కూడా ముందు ఏమంటాడంటే అంటాడు, మనలాగే మాట్లాడతాడు, ఓ తండ్రి నన్ను మర్చిపోయావా, అంటే దేహం నుంచి రక్తం కారుతా ఉంటుంది, ఎప్పుడైతే బాధ కదా బ్లడ్ కారుతా ఉంటుంది సిలువేసినప్పుడు, అప్పుడు ఏమంటాడు, యెహోవా ఓ తండ్రి నన్ను మరచిపోయావా. అయితే పామరులే మాట్లాడుతున్నారంటే, చాలా మంది గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు కోరికల కోసం వెళ్తారు, దేవుడి మీద ప్రీతి ఉండి వెళ్ళేవాళ్ళు ఎంత. ఇప్పుడు మనం చాలా దేవాలయాలకు వెళ్తున్నాం భగవంతుడి దర్శనం, భగవంతుడి కోసం, భక్తి కోసం, భగవంతుడి కోసమే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళటమే భగవంతుడి కోసం, భగవంతుని ప్రార్థించడం భగవంతుడి కోసమే, భగవంతుని పూజించడం భగవంతుడి కోసమే, భగవంతుని అర్చన చేయడం భగవంతుడి కోసమే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు భక్తులు. ఏదో వాసనలు, కోరికలు, ఏదో తలంపులు, ఏదో అది పొందాలి ఇది పొందాలి ఇలాగే వెళ్ళేవాళ్ళే, కానీ భగవంతుడి కోసమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నాం, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు ఎవరో మాట మనకనో అవసరం, మనలో ఎంతమంది ఉన్నాం. అదే మీరాబాయి చెబుతుంది, నాకు కావాల్సిన భగవంతుడి కల్పించిన వస్తువులు కాదు, భగవంతుడి కల్పించిన మాయ కాదు నాకు కావాల్సింది భగవంతుడు. భగవంతుడి కల్పించిన వ్యక్తులు కానీ, భగవంతుడి కల్పించిన వస్తువులు కానీ, భగవంతుడి కల్పించిన దేహ లోకములు కానీ, లోకము దేహము ఇది కాదు, నాకు భగవంతుడి చేత కల్పింపబడిన అక్కర్లేదు, భగవంతుడే కావాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, మీరు చిన్నపిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో, వాళ్ళకి ఎన్ని సామాన్లు కొంటారు, లక్క పెడతారు, రైళ్లు, చిన్న చిన్న రైళ్లు వస్తాయి కదా, లక్క పెడతారు, రైళ్లు, కార్లు, ఇలా సైకిల్ తెక్కేటాలు ఇవన్నీ ఉంటాయి, అవి మీరు ఎక్కడ పడేస్తారు, చిన్న వాళ్ళు లేకపోతే మిమ్మల్ని వంట చేసుకునేవారు, ఆ పిల్లల దగ్గర పడేస్తారు, 50 రకాల 60 రకాల బొమ్మలు కొంటారు, ఫ్యాన్సీ కొట్లు అమ్ముతారు కదా, అవి కొని పడేస్తారు పిల్లల దగ్గర, వాళ్ళు ఆడుకుంటారు పనిచేపు, అలా ఆడుకుని మళ్ళీ ఎప్పుడు అమ్మ జ్ఞాపకం వస్తుంది కదా, అమ్మ ఆయన వస్తువులు అక్కడ ఉండగానే అమ్మ ఇంకో 4 రైళ్ళు అక్కడ పడేసిన సరే ఇంకా చూడరు, అమ్మ అంటారు. అలాగే ఈ లోకంలో ఉన్న వస్తువులతోటి, లోకంలో ఉన్న మనుషులతోటి, లోకంలో ఉన్న సంఘటనతోటి నీకు ఇవన్నీ టైర్ అయినప్పుడే ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే ఈ వస్తువులను వదిలే సమకాశం ఏడిస్తాడు, అప్పుడు కదా నువ్వు దేవుడి కోసం ఏడిస్తే నీకు దేవుడు దిగంటాడు రామకృష్ణ. లక్క పెట్టతో ఆడుకున్నంత కదా వాడికి అమ్మ జ్ఞాపకం రాదు, ఇవన్నీ ఒకసారి అన్ని పడేస్తాడు కింద, అప్పుడు అమ్మా అమ్మా అంటాడు, ఎదురుగుండా ఇంకో రైలు వేసిన అక్కడ ఉండడాడు. అలా ఈ లోకంలో ఉన్న మనుషులతోటి, లోపల ఉన్న సంఘటనతో, లోపల ఉన్న వ్యక్తులతోటి, వీళ్ళతోటి నీకు వైరాగ్యం కలిగినప్పుడు కదా ఈశ్వరుడి కోసం ఏడ్చేది. ఇంతవరకు నువ్వు లోకం కోసం ఏడ్చావు, ఏడ్చావు ఇంకెంతకాలం ఏడుస్తావు, ఇప్పుడు నుంచే ఈశ్వరుడి కోసం ఏడ్చావు కదా, ఇంకెంతకాలం ఏడుస్తావు, ఈ లక్క పెడతాను పెట్టుకుని ఎంతకాలం ఏడుస్తావు, ఇంకా ఏడ్చిందే ఏడ్చావు సరిపోతుంది, ఆ ఏడ్చింది ఇప్పుడు ఈశ్వరుడు వైపు నీ ముఖం తిప్పు ఆయన కోసం ఏడు. అంతే నీకు బయట నీకు రాగద్వేషాలు తగ్గించుకో, కోపతపాలు తగ్గించుకో. బుద్ధుడు ఎటువంటి సంఘటన వచ్చినా సరే క్వైట్ గా ఉండవు, చాలా క్వైట్ గా ఉండవు. మనం ఏదైనా ఆశ్చర్యమైన ఇక సముద్రం ఎలా ఏదో వచ్చేసింది అంటున్నారు టీవీలో చెప్పేస్తున్నారు, సముద్రంలో ఏదో భూకంపం వచ్చింది ఏదో చెప్పుకుంటున్నారు నేను టీవీ చూడలేదు, ఏదో బుద్ధుడితో మీరు చెప్పారనుకోండి, అయితే ఏమేమి సముద్రంలో భూకంపం అయితే ఏమేమి, అంటే భగవంతుడు తెలియకుండా వచ్చి ఉన్నదే భగవంతుడు, అసలు మనం లేవని భగవంతుడు తెలియకుండా వచ్చింది. కొంతమంది 2 ముద్దలు తిని 3 మధ్య వచ్చేయడం ప్రారంభం పడుతుంది, అది మీరు భగవంతుడు చెప్తారనుకోండి, ఆయనకేం అబ్బురం కాదు, అయిపోయింది ఆ శరీర ప్రారంభం అయిపోయింది. కొంతమంది అన్నం దగ్గర కూర్చొని 2 ముద్దలు తింటారు, 3 ముద్ద తినకుండా చనిపోతారు, ఇంకా అంతకంటే తినే ఆ బాడీకి లేదు, వాడి ఇంటికాడ 1000 అక్కడ ఉండొచ్చు కానీ ఆ శరీరానికి అంతే, అంతకంటే తినే అన్నం ఇంకో 3 ముద్ద కూడా తినడానికి వాడికి యోగ్యత లేదు, అది ప్రారంభం అయిపోయింది, ఆ దేహం ప్రారంభం అయిపోయింది, ఆ నేర్చుకోవలసిన పాఠాలు అయిపోయినాయి, ఇంకా దేహాన్ని అక్కడ ఉంచడు, దేహాన్ని సెపరేట్ చేసేస్తాడు జీవుణ్ణి, ఆ జీవుడిని సెపరేట్ చేయడానికి ఎక్కడి నుంచే రావట్లేదు, లోపల ఉంటాడు కదా గాలి లాగేస్తాడు. అది చెప్పాడు మొట్టమొదటి చెప్పాను కదా ఉపనిషత్తులు చెప్పింది, మన శరీరం కాబట్టి జీవుడు ఎలా ఉన్నాడో మొత్తం సృష్టి జీవకోటిలో పంచభూతాల్లో మొత్తం సృష్టి అంత ఒక శరీరం అనుకుంటే పరమాత్మ లోపల అలా ఉన్నాడు. ఇంకా బయట నుంచి రావడం లోపల నుంచి గుంజేస్తాడు. పాపం కొంతమందికి గాలి వదిలేస్తారు, మళ్ళీ గాలి పీల్చుకున్నారు, గాలి పీల్చుకోలేరు, ప్రాణం పోతుంది. అది పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ ప్రాణం పోతుంది, లోపలికి తీసుకోలేరు, ప్రాణం పోతుంది. అంటే మనకు ఎవరు అధిపతి, పంచభూతాలకు అధిపతి. దేవుడికి తెలియకుండా భూకంపాలు రావు, భగవంతుడికి తెలియకుండా భూకంపాలు రాదు, గాలి వాహనం రావు, ఆయనకి తెలియకుండా ఏది రాదు, రావడానికి వీలు లేదు. ఇంకా లోకం ఆయనకి మంద కాదు, సొత్తు గలవాడు స్వామి. స్వామి అంటే సొత్తు గలవాడు. ఈ సృష్టి అంతా, ఈ సృష్టి అంతా, ఈ సృష్టికి ఎవరు యజమానం, ఈ సొమ్ముకి ఎవరు యజమానం, ఆయన స్వామి, ఆయన వెంకటేశ్వర స్వామి. స్వామి అంటే సొత్తు గలవాడు అని. అంటే ప్రపంచం అంతా ఎవరు స్వాధీనంలో, ఎవరిది అయి ఉందో వాడే స్వామి. అంటే నీకు రాగద్వేషాలు తగ్గించుకుంటే, కోప దగ్గర తగ్గించుకుంటే, ఫార్మ మ్యాటర్ తీసేస్తే మనకి తర్వాత ఇంకోటి ఇతరుల గొడవల్లో సాధ్యమైనంతవరకు కలగజేసుకుంటే చదువుతాం. కానీ మన బుద్ధి మనకు పోదు. ఇతరుల గొడవల్లో సాధ్యమైనంతవరకు మీరు కలగజేసుకో. అవి అన్ని అక్షర సత్యాలు. ఇవన్నీ ఏంటి, ప్రతి అక్షరము సత్యమే. కానీ మనకు అనుభవం నాకు ఏదో చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు అంటే ఏంటి, మన బుద్ధిలో రాగద్వేషాలతోటి బుద్ధి పాడైపోయి ఉంది మనకి. ఆ పాడైపోయిన బుద్ధికి భగవంతుడు చెప్పింది ప్రతిదీ కూడా సత్యం చెప్పిన అసత్యం కింద. రమణ భగవాన్ అన్నారు, తర్వాత ఈ ముక్కులో గాలి చూసింది, కానీ ముందు అసత్యాన్ని సత్యం కింద చూడటం ముందు తగ్గింది. ఈ ముక్కులో గాలి చూడటం అంటే అందరికీ అలవాటు అయిపోయింది. ఇది పైగా దీనికి ట్రైనింగ్ లో 3 నెలల కోర్సులు. దీనికి ముందు నువ్వు అసత్యాన్ని సత్యంగా చూడటానికి అలవాటు పడ్డా, ముందు అది తగ్గించు. మంచిని చెడ్డగా చూడటం చూడటం అలవాటు పడ్డా, అది తగ్గించు. నువ్వు ఏది శ్రేయస్సో ఏది ప్రేయస్సో నీకు తెలియటం లేదు. కొంతమంది అంటూ ఉంటారు, ఏ భగవంతుడు చెప్పాడు అనుకోండి గీతలో, మరి మాకెందుకు తెలుసు, నీకు తెలిస్తే ఆడు చెప్పడం. జనాలు అంటారు, ఏదో చెప్పాడు అనుకోండి మరి మాకు తెలియటం లేదు అంటారు. నీకు తెలియదు కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నీకు తెలిస్తే దేవుడు చెప్పడం ఎందుకు. నీ శరీరానికి వైద్యం నీకు చేసుకునే శక్తి ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు. ఇంకా వీడికి తెలియాలి అట్లా, వీడికి తెలియదు కాబట్టి వాడు చెబుతున్నాడు. కొంతమంది సొంత వైద్యం చేసుకుని చంద్రకు చచ్చిపోతారండి వాళ్ళు. కానీ బిడ్డ ఆ బిడ్డలు ఈ బిడ్డలు మింగేసండి, అది ఏం చేయదు, ఏదో దానివల్ల రియాక్ట్ చేస్తుంది కూడా తెలియకుండా. కొంతమంది సొంత వైద్యం చేయించుకుంటారు, సొంత వైద్యం చేసుకునే కొద్ది అంత తొందరగా చేస్తారు వాళ్ళు. బిడ్డలు అతిగా మింగేయటం, నీ వైద్యం నువ్వే చేసుకుంటే ఇంకా వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి ఆళ్ళు చదువుకోవడం ఎందుకు. అందుకే నాకెందుకు తెలియదు, నీకు తెలిస్తే దేవుడు చెప్పడం ఎందుకండి, నీకు తెలియదు కాబట్టి వాడు చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నువ్వు బాహ్యంగా బాహ్య విషయాన్ని, ఏ విషయాలైతే నీ మనస్సును బాహ్య ఆకర్షిస్తున్నాయో, ఏ విషయాలైతే నీ మనస్సుని బయటికి, నీ మనస్సు బయటకు ఆకర్షించబడుతుందో, ఏ విషయాల వల్ల మనం ఇలా ప్రశాంతంగా కూర్చుంటే ఏ విషయాల వల్ల మన మనస్సుకు బయట ఆకర్షించబడుతుందో, నువ్వు ఆకర్షణ కనుక తగ్గించుకోగలిగితే నీ మనస్సు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. నీ మనసు ఎప్పుడైతే నిర్మలమైందో, నీ మనసు ఎప్పుడైతే నిశ్చలమైందో, అది నిర్మలమైన దాంట్లో, నిశ్చలమైన దాంట్లో ప్రశాంతంగా కలుస్తుంది. నదిండి సముద్రంలో ఐక్యమైనట్టు. అంటే ఈ దేహము నేను తలంపు ఎంత మాయ చేస్తున్నట్టండి. మన పేరు మోక్షం, మన స్వరూపం మోక్షం, మన హృదయంలో ఉన్నది మోక్షం, మన హృదయమే మోక్షం. అలా మనకు మన శరీరం కంటే, మన ఇంద్రియముల కంటే, మన సంస్కారముల కంటే, మన వాసనల కంటే, మనకు వచ్చే తలంపుల కంటే, మన పుణ్యపాపాల కంటే అత్యంత సన్నిహితంలో ఉన్నది మోక్షమే. మన హృదయమే, మన సుఖమే, మన అత్యంత సన్నిహితంలో ఉన్నది. కానీ మనకు అది తెలియటం లేదు. మన పేరే, మన హృదయంలో ఉన్నదే మోక్షం, కానీ మనకది తెలియటం లేదు. ఏం చేత తెలియటం లేదు, దాన్ని వదిలేసి ఆ ఉన్న వస్తువుని వదిలేసి మిగతాట్ల గురించి ఆలోచిస్తున్నాం, అదే మాయ. మన శరీరం కంటే మనకు దగ్గరగా ఉంది మోక్షం, మన శరీరం కంటే, మన ఇంద్రియాల కంటే, మన మనస్సు కంటే మనకు దగ్గరలో మోక్షం ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, అది శరీరం చనిపోతేనే కానీ రాదు, శరీరం చనిపోతేనే కానీ రాదు అని అనుకుంటాం. ఈ గొడవలన్నీ తెచ్చిపెట్టేది ఒక్కటంటే ఒక్కటే, ఈ దేహము నేను అనే తలంపు ఒక్కటే, దేహము నేననే భావన ఒక్కటే. అందులోంచి విడుదల పొందకపోతే ఎన్ని చేసినా ఒకటి లేని సొల్ల. అక్కడ పట్టుకుంటాడు అలా క్లూ, అక్కడ పట్టుకుంటాడు అలా 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 గుంజిడిచిపెడు. దాన్ని డౌట్ చెయ్యి. నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నా అది నిజం కాదు, ఏదైతే సత్యం అనుకుంటున్నా అది సత్యం కాదు. ముందు దాన్ని డౌట్ చెయ్యి, తర్వాత షేక్ చెయ్యి, దాన్ని ఊగించు, దాన్ని ఊగించు, ఊగించి ఊగించి తొలగించు. ఆ మూల తలంపు కనుక నువ్వు నశించకపోతే ఏది చేసినా ఒకటి లేని సున్నలు. పుణ్యం రావచ్చు, దానికి అనుభవిస్తే పోతుంది. చాలా ప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ బెస్ట్. ని అందరూ ఏమంటారు, మాకు శాంతి లేదండి, శాంతి లేదు. నీకు శాంతి ఊరికి వస్తుంది, ఏం కష్టపడ్డావు శాంతి, శాంతి కోసం ఏమైనా కష్టపడ్డావా, ఆ దేవుడి కోసం మీరు ఎప్పుడన్నా కష్టపడ్డారా. మీరు చాలా మంది అంటూ ఉంటారు మేము చాలా కష్టపడి, ఎవరి కోసం కష్టపడుతున్నారు మీరు. నిర్మమః నిర్మమః నిరహంకారః నిస్పృహః. వీడికి కదా ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు కదా శాంతి సాగరంలో లయమయ్యేవాడు. నిస్పృహః నిర్మమః నిరహంకారః అంటే సాధకుడికి వాడి దేహం మీద స్పృహ ఉండదు. వాడికి దేహం ఉందని మనం చెప్తాను కానీ వాడు గుర్తు. యేసుక్రీస్తు నిన్న యేసుక్రీస్తు పుట్టినరోజు. వాడు అంటాడు యేసుక్రీస్తు, ఈ శరీరం ఒలకాటు దాకా వస్తుంది, ఒలకాటులో కాలిపోతుంది, ఈ దేహంతో తాదాత్యం పొందే తలంప భావన చూసావు, అది వలకడతో రాగదు నీకు కూడా వచ్చేస్తుంది. వలకడదాకా వచ్చే శరీరానికి ఇచ్చే విలువ కూడా నీకు కూడా వచ్చే మనసుకి ఇవ్వవా? వలక అస్తమానం మన శరీరం, మన శరీరం గురించే మనం ఆలోచించుకుంటాం. 24 గంటలు మన శరీరం గురించి మనం ఆలోచించుకుంటాం. అందరికీ అందంగా కనపడాలి, అందరికీ బాగా కనపడాలి. ఈ మధ్య బ్యూటీ పార్లర్ అంటే మా అదృష్టం బాగుందని బాబా అంటున్నారు. బ్యూటీ పార్లర్లు ఇదివరకు పెళ్లి టైంలోనే ఏదైనా ఫంక్షన్ టైంలో వచ్చారని మా దగ్గర ముస్తాబు చేయించుకొని ఇప్పుడు రోజు వచ్చేస్తున్నారు. మా పంట పండిందని బాబా అంటున్నారు. ఇదే పోయి మన దేహం అందంగా కనపడాలి. అది వేసి అడిగాడు, నీ దేహాన్ని చూసుకో బాగా ఉంది, నీ దేహం అందంగా ఉండాలి బాగుండాలి అనుకుంటున్నావు, ఎప్పటికైనా ఇది కాలి బూడిద అయ్యేదే కదా, కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, సరిగ్గా కప్పెట్టడం మానేస్తే గద్దలు తింటాయి, కాకులు తింటాయి, కుక్కలు తింటాయి, మెక్కలు తింటాయి. వీవి నరసింహ గారి శవం పరిస్థితి అలాగే ఉంది, సగం కాలి వదిలేశారండి పాపం. ఇంకా అంతకంటే అగౌరవం ఉంది ఆయనకి. బొమ్మలు వేశారు సగం కాలేదు, మిగతా సగం వదిలేసి వెళ్ళిపోయారు మట్టు కాళ్ళు. సగం కాలి వదిలేశారు ఆయన, ముక్కు ముక్కింద కనిపిస్తుంది, ముక్కు కాలేదు, ఈ చేతులు చివర్లు కాలలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, శవాన్ని కొట్టాలండి. ఈ శవం కాలేదు ఎప్పుడండి, అటు ఇటు శవాన్ని కర్రలు పుచ్చుకునండి, ఆ శవాన్ని అటు ఇటు దొల్లించాలండి. దొల్లించడం ఆ పక్క ఈ పక్క గంటాలండి. మీరు చూడండి, పొయ్యిలో పొలలు పెట్టినారు, అటు ఇటు కలిపితారు కదండి, పొయ్యిలో పొలలు పెట్టినప్పుడు అలాగే శవాన్ని అటు ఇటు కలపాలండి. ఈ శవాన్ని కాల్చేవాడు ఏమన్నారంటే, అటు ఇటు కలపాలండి, నిప్పు అరిపోతుంది, శవం కాలలేదు అంటే అక్కడ పోలీసు వాళ్ళు అన్నారంటే శవాన్ని ఎవరు ముట్టుకోవడానికి లేదండి, ఇదేంటండి శవాన్ని ఎవరు ముట్టుకోవడానికి లేదంటే ఇప్పుడు కాలలేదండి, అది సగం కాదు. ఇప్పుడు గద్దలై తినేస్తాను, కుక్కలను అక్కడ తినేస్తాయి. ఏం చేస్తున్నారంటే ఈ శవాలండి, అసలు ఆ శవం బాధ్యులైన వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోతారులేండి. ఊళ్ళో కూడా వచ్చిన వాళ్ళు శవం వెళ్ళిపోతే బాధ్యులైన వాళ్ళు శవం పూర్తిగా కాలే వరకు దగ్గర ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, చాకలవాళ్ళకి మంగళవాళ్ళకి కప్పి చెప్పేసి వెళ్ళిపోతున్నారని కాఫీ టైం అయిపోతుంది. అది 1 ఎకరం సంపాదించిన వాడికైనా కాఫీ టైం వేస్తున్నాడు, 1 ఎకరం సంపాదించి మీకు ఇచ్చాడు, పునః పూట కాఫీ మానేస్తే నీకేం వచ్చింది? ఆ చాకలవాళ్ళు మంగళవాళ్ళు ఏం చేస్తున్నారండి, కాల్చి కాల్చకుండా ఆడిపోతున్నారండి. బాధ్యులు ఉండాలి అసలు మీ కుటుంబంలో, ఎవరైతే బాధ్యులు అది శవం పూర్తయ్యే వరకు కాల్చి బాధ్యత లేని. అసలు మన దేశంలో పాడైపోవడం బాధ్యత లేదండి. ఎవడ పని ఆడి బాధ్యతగా చేస్తే భారతదేశం పాడికి స్వర్గరాజ్యం అయిపోనాడు. అమెరికాను కూడా ఓడించండి దేశం, అది బాధ్యత లేదు. ఎవడు పని ఆడి చేయడు, ఇంట్లో వాళ్ళు శవం పూర్తిగా వీళ్ళు వెళ్ళిపోయారని, ఆడ వెళ్ళిపోయారు, వీడు వెళ్ళిపోయారు, ప్రధానమంత్రి చేశాడన్నారు, అది చేశాడన్నారు, ఇది చేశాడన్నారు, అక్కడ ఉద్ధరించాడని, అది శవం కాల్చకుండా ఉద్ధరించడం ఏంటండి? ఇవన్నీ పిచ్చ లక్షణాలు. పైగా తుపాకులు పేల్చడం ఉండదు, అది శవం కాలే, ఈ తుపాకులు పేల్చడం దేనికోసం, ఈ తుపాకులు పేల్చడం. అలా బాధ్యులు ఎవరు, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అది పూర్తిగా ఉండాలండి. అది శవం కాలిస్తే బూడిద అవుతుందండి, శవం కాలిస్తే బూడిద అవుతుంది. బూడిద అవ్వకుండా వెళ్ళిపోయారండి, ఇప్పుడు రేపు నుంచి కుక్కలు తినేస్తాయండి, ప్రధానమంత్రి గారిని కుక్కలు తినేస్తాయి, వెంటనే గద్దలు నక్కలు ఇవన్నీ వచ్చేస్తాయి వాళ్ళు. ఏమండి ఎంత తెలివైన వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నారంటే అండి, శవాన్ని కాలేదు కనిపిస్తుంది, ముక్కు కాలేదు, చేతులు కాలేదు, అలా వదిలేస్తారా శవాన్ అంటే ఒక అన్నాడండి. మనిషి శవం కాలటానికి ఎంత పుల్ల కావాలో అంత పుల్ల వేసేసాం కదా అంటున్నాడు. అని ఎంత తెలివైన వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నారు, ఇది ఒకటే ఉదాహరణ. మనిషి శవం కాలటానికి ఎంత పుల్ల కావాలో అంత పుల్ల వేసేసాం, ఇంకా శవం కాలపోవటం ఏంటి అంటున్నాడు అండి. అంటే దీన్ని బట్టి ఎటువంటి తలకాయ ఉన్న వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నారు, ఇది ఒక గుర్తుంది మనకు. సోక్రటీస్ అన్నాడండి, మీరు ఎవరికైతే ఓట్లేస్తున్నారా, ఎవరికైతే ఓట్లేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పొద్దు, మీరు ఎటువంటి వాళ్ళు ఆళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నారు. మీకు తగ్గవాళ్ళు మీరు ఎన్నుకుంటున్నారు, మీకు తగ్గవాళ్ళు మీరు ఎన్నుకుంటారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీరు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఏం తిట్టక్కర్లేదని చెప్పాడు సోక్రటీస్. వాళ్ళకి తగ్గవాళ్ళు మీరు కూడా, ఈ ఓట్లు వేసేవాళ్ళు కూడా ఏం బుద్ధిమంతులు, సోక్రటీస్ అన్నాడు, వీళ్ళు ఏం బుద్ధిమంతులు కాదు, వీళ్ళకి తగ్గవాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళు కూడా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీరు ఎటువంటి వాళ్ళు అని చెప్పి మీరేం విమర్శించక్కర్లేదని చెప్పాడు సోక్రటీస్. ఇది నచ్చింది నాకు బాగా. ఈ భగవద్గీతలో కూడా ఇంత అందమైన మాట్లాడదాను, శవం ఎంత ఎంత పుల్లతోటి కాలాలి అంత పుల్ల వేసేసారట్టున్నారు, మరి కాలకపోతే మేమేం చేస్తాం అన్నారు. ఎలా ఉందో చూడండి ఈ మాట, శవాన్ని కాల్చడం ఏంటండి పూర్తి శవం, అది ఏంటి, అది శవం బూడిద వరకు కాల్చాలండి. అది అది శ్రీకృష్ణ చైతన్య భక్తులు అక్కడ శ్రీకృష్ణ చైతన్య అన్నాడు, నువ్వు మాయని జయించావన్నాడు ఒకండి గురువు గారు, అతను భక్తులు అక్కడ చనిపోతా ఉంటుంది. అలా అనకండి, అలా అనకండి, అలా అనకండి, నేను మాయని జయించాను అనుకోండి, నా ముక్కులో ఉన్న గాలి చివర గాలి కూడా పైకి వెళ్ళిపోయాక పలానా వాడు మాయను జయించుకోవాలని చెప్పండి, చివర చివరి శ్వాసలో కూడా ఏదైనా పొరపాటు చేయొచ్చు, కాల్చడం చేయించి చేతులు విడిచిపెట్టేసాము, చేతులు కూడా కాలాలి కదండి. ఇవన్నీ భక్తి లేని గౌరవాలు, భక్తి లేని పూజలు, భక్తి లేని ఊరేగింపులు. ఇటువంటి బాప జనాన్ని చూసే దేవుడు అనుకుంటాడు, దేవుడు పరలోకానికి వెళ్ళి మీరెవరో నాకు తెలియదు వెళ్ళి రండి అని చెప్తాడు. అంత బాగా పెట్టుకున్నా, నువ్వు ఎన్ని అధికారు, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని అధికారాలు చేసినా దేహం కాల్చవలసింది కదా, ఆ దేహాన్ని తీసుకునే జాగ్రత్త నువ్వు తీసుకోండి, వద్దంట లేదు. నీ శరీరం చనిపోయాక నీ కూడా వచ్చి మనసును ఏం బాగు చేసుకోవా? నీ బట్టలకి, నీ శరీరానికి, నీ ఇంద్రియాలకి, నీ ముక్కుకి, నీ కళ్ళకి ఇచ్చే విలువ కూడా, నీ శరీరం చనిపోయాక నీ కూడా వచ్చి జీవుడికి విలువ ఇవ్వవా? ఆ మాత్రం కూడా గౌరవం ఇవ్వవా? ఆ మాత్రం కూడా విలువ ఇవ్వ అంటాడు బైబుల్లో. ఎస్, నీ బట్టలకు ఎంత విలువ ఇస్తున్నావో, నీ శరీర ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నావో, కనీసం అంత విలువైనా మరణించిన తర్వాత నీకు కూడా వచ్చే జీవుని బాగు చేసుకోవడానికి ఆ మాత్రం కూడా ప్రయత్నం చెయ్యవా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీ మనస్సు నిశ్చలమే, నీ మనస్సు నిర్మలమైతే, నిశ్చలమైతే నదిని సముద్రం ఐక్యమైనట్టే నీ లోపలటువంటి చైతన్యంలో అది ఐక్యం అవుతుంది. అంతేకాదు, అంతేకాదు సత్పురుషుని సాంగత్యం విజయముక్తి కాదు. శరీరం చనిపోయి శరీరం చనిపోయినప్పుడు మోక్షం కాదు, శరీరం మరణించాక మోక్షం కాదు. నువ్వు శరీరంలో ఉండగానే ఇక నీ శరీరం తిరిగాడుతున్నప్పుడే ఇక్కడే నీకు జీవన్ముక్తి స్థితి కలిగితే నీ శరీరం ఉండగానే నువ్వు మోక్ష సుఖాన్ని అనుభవిస్తావు. సజ్జన సాంగత్యం అంత దూరం తీసుకుపోతుంది. హోలీ కంపెనీ, హోలీ కంపెనీ అంత దూరం తీసుకెళ్తుంది. న్యాచురల్ ఎయిర్ వచ్చినప్పుడు, నార్మల్ ఎయిర్ వచ్చినప్పుడు విషనకర తోటి, ఆ టేబుల్ ఫ్యాన్ తోటి, సీలింగ్ ఫ్యాన్ తోటి ఈ పని ఏముంది అంటాడు రామకృష్ణుడు. నీకు ఇలా గాలి వచ్చేస్తాను అనుకోండి, ఉపద్రంగం గాలి వచ్చేస్తాను అనుకోండి, అంత గాలి వచ్చి నీ శరీరాన్ని సుఖపెట్టేటప్పుడు విషనకర తోటి, ఈ టేబుల్ ఫ్యాన్ తోటి, లేకపోతే సీలింగ్ ఫ్యాన్ తోటి నీకు పని ఏముంది? సజ్జన సాంగత్యం దొరికినప్పుడు నీ ముక్కులు గాలితోటి పని ఏముంది నీకు? సజ్జన సాంగత్యం వాళ్ళ ప్రజలతో నీకు కుంభకం వచ్చేస్తుంది అంటాడు రామకృష్ణుడు. రాముడంటే ఆనందింపజేసేవాడే. రాముడంటే ఎవరు? మరి రాముడంటే ఆత్మ, రాముడంటే చైతన్యం, రాముడంటే బ్రహ్మం, రాముడంటే సత్యం. మనల్ని ఆనందింపజేసేవాడు రాముడు. అటువంటి రామనామం చేసుకోవడానికి ఉదయం అని, మధ్యాహ్నం అని, సాయంత్రం అని, సంజయ్ వేళని అది సంబంధం లేదు. ఆల్వేజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు రామనామం, అంతే లేదు. దానికి ఏం టైం లిమిట్ లేదు. దానికి మన ఆనందింపజేసేది రామనామం, వాడే రాముడు. మనల్ని ఆనందింపజేసేవాడు రాముడు, వాడే చైతన్యం. వాడు వాడి జీవుడు, దేవుడు జీవుడై వచ్చి నేను జీవుణ్ణి, నేను జీవుణ్ణి అని వాడు రాముడు. మన జీవ లక్షణాలు అన్ని పెట్టుకుని దేవుణ్ణి, దేవుణ్ణి, నేను దేవుణ్ణి. ఎంత బాగుందో చూడండి. రాముడు దేవుడైనప్పటికీ ఆత్మ లక్షణాలు పెట్టుకుని, కళ్యాణ గుణాలు పెట్టుకుని, ఎవరైనా దేవుడు అయ్యా మహావిష్ణు అంటే కాదు, నేను మామూలు జీవుణ్ణి, జీవుణ్ణి, జీవుణ్ణి అని. నిబోటి వాడినే నేను జీవుణ్ణి. మనం జీవ లక్షణాలు అన్ని పెట్టుకుని దేవుళ్ళు, మమ్మ దేవుళ్ళు, దేవుళ్ళు భగవాన్లు. రాముడిని ఎవరైనా దేవతలు వచ్చి రావణాసురుడు సంహారంగా రావణాసురుడిని సంహరించిన తర్వాత కాని, తర్వాత కానీ ఏదైనా సందర్భాల్లో ఆ జటాజుకి సంస్కారం చేసి వెళ్ళు, సత్పురుషులు, మహాత్ములు, మహర్షులు ఎటువంటి లోకాలకు వెళుతున్నారు, ఎల్లు జటాజు అటువంటి లోకానికి వెళ్ళు అన్నప్పుడు పెద్ద దేవతలందరూ వచ్చి, నువ్వు మానవుడు కాదు అయ్యా, మహావిష్ణువు అంటే యా నాకు తెలియదు, నేను మామూలు, మీలాంటి వాడిని, మానవుడిని, దేవుణ్ణి కాదు. రాముడు దేహం ఉన్నా దేహం లేనివాడితో సమానం, ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలు లేనివాడితో సమానం. భగవంతుడు ఏదో నిగ్రహించుకోవాలని నిగ్రహించి అటువంటి నిగ్రహం కాదు. ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలతో సమానం, అతీంద్రియ ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలు లేనివాడితో సమానం, దేహం ఉన్నా దేహం లేనివాడితో సమానం. రాముడు జితేంద్రియుడు కాదు, అతీంద్రియుడు. అది ఇంద్రియాలు ఉన్నా లేనివాడితో సమానం, వాడు నిస్పృహుడు. ఇంద్రియాలు జయించిన వాడు ఏమంటారంటే జితేంద్రియుడు అంటారు. ఇంద్రియాలను జయించిన వాడు జితేంద్రియుడు అంటారు. శ్రీకృష్ణుడు చైతన్యుడు, శ్రీకృష్ణుడు చైతన్యకి నాలుగు మీద పంచదార వేస్తే తాటిపట్టి మీద వేసినట్టుంది. మళ్ళీ మన పంచదార అంటే బయటకు తీసేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు చైతన్యకి నోటి మీద పంచదార వేస్తే నాలుగు మీద మన పంచదార అంతా మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు. అంటే తడ ఉదట్టిన పంచదార జితేంద్రియ మనం ఎవరింటికాడ ఊర్లో అనుకుంటే మనకి ఇక్కడ ఊరటం. మన ఇంట్లో వండుకుంటే మనం ఊరినా పర్లేదు, ఎవడో వండుకుంటాడు ఇక్కడ బూర్లు వాసన వస్తే ఊరటం ఏంటి? అక్కడ నూరంతా లాలాజలం అయిపోవటం. అంటే శ్రీకృష్ణుడు చైతన్యుడు జితేంద్రియుడు, రాముడు ఎటువంటి కదా అతీంద్రియుడు, అసలు ఇంద్రియాలు లేనివాడు. ఈ నరసింహరావు గారికి ఎవరైనా ఆదరించారనుకో, ఆయనకు పాపం పదవులు లేనప్పుడు కూడా చాలా కాలం పదవులు లేనప్పుడు ఆయనకు కొన్నిసార్లు పదవులు ఉండేవి కదా. ఆయనకి పదవులు లేకపోతే ఎవడైనా ఆయన దగ్గర పదవులు చెల్తే ఆయన కూడా నేనే పదవులు లేకుండా మీకు ఎక్కడ నేను పదవులు చూస్తాను, నాకు ఏదైనా పదవి రానని మీకు చూస్తాను కూడా అట్ల. ఈ మధ్య రాముడు జ్ఞాపకం వస్తాడంటే నాకు టీవీ నరసింహరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చాడంటే ఆయన ఎవరికైనా ఆయనకి ఎవరైనా ఈ ఓట్ల విషయంలో కానీ మరొక రకంగా కానీ మరొక రకంగా కానీ ఆయన సహకరించారనుకోండి, ఎవరికండి? టీవీ నరసింహరావు గారికి. ఆయన కూడా అట్టండి. రాముడికి పంచవటి ఏ విధంగా అయితే ఆతిథ్యం ఇచ్చిందో నువ్వు నాకు అలాగే ఇస్తున్నావు అయ్యా. రాముడు అయోధ్యం విడిచిపెట్టి, రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పంచవటి వాడికి ఆతిథ్యం ఇచ్చింది, పంచవటి నీడొచ్చింది. పంచవటి అలహాబాద్ దగ్గరికి, అలహాబాద్కి 4 గంటల ప్రయాణం, అలహాబాద్కి 4 గంటల్లో పంచవటి వెళ్ళొచ్చు. ఆ పక్కన మందాకిని నది ప్రవహించి పంచవటి నీడొచ్చింది. పంచవటి అలహాబాద్ దగ్గరికి, అలహాబాద్కి 4 గంటల ప్రయాణం, అలహాబాద్కి 4 గంటల్లో పంచవటి వెళ్ళొచ్చు. ఆ పక్కన మందాకిని నది ప్రవహించింది పంచవటి. ఆ మందాకిని నది అంటే కృష్ణుడు రాముడికి రోజుకు 3 పూటలు స్నానం చేసేవాడు. ఈ నీళ్ళు ఎంత బాగున్నాయి. అవును, సత్పురుషుడు హృదయం లాగా ఉన్నాయి. రోజుకు 3 పూటలు చేసేవాడు స్నానం. పివి నరసింహరావు గారు గుర్తుకొచ్చి చెప్తున్నా, ఆయన అనవటిని ఎవరైనా ఆయనకి ఆదరించారనుకోని పదవులు అయినప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు. శ్రీరాముడికి పంచవటి ఇచ్చింది ఆతిథ్యం, నేడు లేని వాడికి నేడు ఇచ్చింది. నువ్వు కూడా నాకు పంచవటి లాంటి వాడు అయ్యా. రాముడికి పంచవటి ఎటువంటిది, నువ్వు నాకు పంచవటి. ఆయన ప్రధానమంత్రి చేసేటప్పుడు ఏమన్నా వాడు ఎలా చెప్తున్నాడు, వీడు ఎలా చెప్తున్నాడు, ఆ పత్రిక ఏదో ఇలా రాసినట్టు మౌనం కోరుకుంటే పోతాయో పోనాయో అనవాడు. మనం దీనికి మౌనయ మందు, దీనికి మౌనయ మందు, నిశ్శబ్దమే మందు, మౌనం కోరుకుంటే గాలికి పోతాయనవాడు. అలాగే పాపం మైనార్టీ పార్టీలో ఉండి పార్లమెంట్ లో బలం లేకుండా 5 ఏళ్ళు పరిపాలించారు. ప్రతి మాటకి మాటకి సమాధానం చెప్పకూడదు. అలా చెప్తే మన గవర్నమెంట్ పడిపోతుంది. మన గవర్నమెంట్ నిలబెట్టుకోవాలంటే సహనం తోటి ఉండాలి. ఆ మాటలు గాలికి పోతాయి, మన గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి కదా అని. ఐదే మైనార్టీ పార్టీలో, పార్టీ మైనార్టీలో ఉండి గవర్నమెంట్ ని 5 ఏళ్ళు నిలబెట్టాడు. మెజార్టీ ఉండి పరిపాలన బాగానే చేస్తారు. చేతి నిండా డబ్బుని సంసారం చేయడం పెద్ద కష్టం ఏం కాదండి. చాలీ చాలని డబ్బు ఉన్నప్పుడే సంసారం కష్టం. అది మైనార్టీ పార్టీ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఎంత కష్టమో చూడండి. మనమే మైనార్టీలో ఉన్నాం, మాట మాటకు అప్ చెప్పేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. మన గవర్నమెంట్ నిలబెట్టుకోవడం ముఖ్యం. ఆ మాటలు గాలికి పోతాయి. అలా గాలికి పోయినా 5 ఏళ్ళు గవర్నమెంట్ నిలబెట్టాడు. అంటే వాడు గవర్నమెంట్ నిలబెట్టడానికి అంత సహనంగా ఉంటే సత్యాన్వేషకులు ఎలా ఉండాలి? అందుకు నేను చెబుతాను, మీ కాలక్షేపానికి చెప్పడం లేదు. సత్యానుభూమి పొందడానికి ఇంకా అది గవర్నమెంట్ నిలబెట్టడానికి ఉన్నాడు అంత సహనం కాదు. మన సత్యాన్వేషణలో ఇంకెంత ఎలా ఉండాలి? నాకు ఈ వశిష్ఠుడు విశ్వామిత్రుడి దగ్గర చెప్పినప్పుడు అండి, మరి నువ్వు ఈ సజ్జన సాంగత్యంలో స్వర్గలోకంలో ఉన్న సుఖాల కంటే సజ్జన సాంగత్యం గొప్పది అంటున్నావు అంటే అది అంతే. అది నీకెందుకు తెలియదు, ఇక్కడ నీకంటే సహనం లేకపోతా అలా తెలుగుతుంది. ఆ మాట నాకు వండర్ఫుల్ గా ఉంది. నీకు తెలియకపోవడానికి కారణం ఉంది. నీకు ఉండవలసిన అసలు సహనం లేదని అంటలేదు, ఉండవలసినంత లేదు. నీకు ఉండవలసినంత లేదు కాబట్టి నీకు తెలియటం లేదు. అది నీకు ఎరుకులు రావటం లేదు. అంటే సత్వగుణం ఉన్న వాళ్ళు స్వతంత్రులు అవుతారు, వాళ్ళు ధన్యులు. దేవుని చూసే సాత్వికులు ధన్యులు, సత్వగుణం ఉన్న వాళ్ళు సాత్వికులు అవుతారు, సహనం ఉన్నవాళ్ళు సాత్వికులు అవుతారు, వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచేద్దరు. సమాధాన పరిచి వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచేద్దరు. కొంతమందికి పేచీలు వచ్చినాయి అనుకోండి, ఆ పేచీలు ఏంటో అర్థం చేసుకుని ఆ పేచీలు సర్దుతారు, పేచీలు పెద్ద చేయకుండా. కొంతమంది పేచి పెద్ద చేసేస్తారు. వాళ్ళు పేచీలు పెద్ద చేసి వాడు ధన్యుడు కాదు. ఆ సబ్జెక్ట్ ఏంటో అర్థం చేసుకుని వాళ్ళ పేచీలు సమరసంగా తీర్చగలిగితే సమాధాన పరిచి వారి ధన్యులు. ఎందుకు ధన్యులు? వాళ్ళు దేవునే చూచేద్దరు. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు స్వాతంత్రించుకుందరు. ఎక్కడికెళ్ళినా ఫ్రీడమే. ఏ దేశం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ లోకం వెళ్ళినా ఇది మనదే. ఎవరింటికి వెళ్ళినా ఇల్లు మనదే, ఏ లోకానికి వెళ్ళినా ఈ లోకం మనదే, ఏ ఊరు వెళ్ళినా ఈ ఊరు మనదే అనేటువంటి ఒకదైనటువంటి ఫ్రీడమ్ కలుగుతుంది. సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఎందుకు స్వాతంత్రించుకుందరు. వాళ్ళు స్వేచ్ఛని పొందుతారు, స్వాతంత్ర్యం పొందుతారు, మండలం నుంచి బయటపడతారు. అంచేత వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచేద్దరు. ఎలా మనకి సబ్జెక్ట్ ఎదరికి వెళ్ళలేకపోతున్నాం అండి. ఇక్కడ చెప్తున్నారు భగవాన్ అండి, ఆత్మ సాక్షాత్కారం. ఆ సత్యానుభవం పొందినవాడు, ఆ శాంతానుభవం పొందినవాడు, ఆ వెలుగు దర్శించినవాడు, ఉన్న వస్తువు ఆ వస్తువు ఎలా ఉందో వాడు, ఆ వస్తువు ఎలా ఉందో వాడు కూడా అలా ఉండగలిగిన వాడు సమక్షంలో నువ్వు లాభాలు, ఎక్కువ లాభాలు పొందుతావు. కానీ అప్పుడు నీకు హృదయంలో నేను కూడా అది పొందాలనే భావన కలుగుతుంది. ఆ సజ్జన సమక్షంలోనే ఆ స్థాయి నేను పొందాలి, అంతస్తుకు నేను ఎదగాలి అనేటువంటి స్థాయి నీకు వాడి సమక్షంలో కలుగుతుంది. కానీ ఎందరి ప్రబోధకులు, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు పఠించినా, ఎన్ని గ్రామాలు ఎన్ని వ్యాకరణ శాస్త్రాలు అభ్యసించినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, గుళ్ళి గోపురాలు ఎన్ని కట్టించినా, ఏమి చేసినా ఆ సజ్జన సాంగత్యం ముందు ఇవన్నీ ఏ పాటివి? ఆ ఓలీ కంపెనీ ముందు ఇవన్నీ ఏ పాటివి? నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి గుడి కట్టించావనుకో, అయ్యప్ప గుడు, ఇంకో గుడు, ఇంకో గుడే స్వామి ఏ శరణం అయ్యప్ప, నువ్వేదో గుడి కట్టించావనుకో, ఏదో శరణం అయ్యప్ప, ఏదో గుడి కట్టించావనుకో, అదే సత్తలో కట్టించావనుకో, అది ఇంకో పని చేసావనుకో, ఇంకో పని చేసావనుకో, కానీ సజ్జన సాంగత్యం ముందు అది ఏ పాటివి? ఈ శాస్త్రాలు, ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు, ఈ ఊరేగింపులు, ఇవన్నీ కూడా, లేకపోతే నీ పాండిత్యాలు, నీకున్న పైసాలు, ఇవన్నీ కూడా, లేకపోతే నీకున్న గొప్పలు, నీకున్న సోషల్ స్టేటస్, నీకున్న ఎకనామిక్ స్టేటస్, లేకపోతే నువ్వు ఇతరులకు చేసినటువంటి ఉపకారాలు, ఇవన్నీ కలుపుకున్న సజ్జన సాంగత్యంతో పోల్చుకుంటే ఇవన్నీ కలిపినా ఇవన్నీ ఏ పాటివి? ఓలీ కంపెనీ. అది న్యాచురల్ ఎయిర్, అది నార్మల్ ఎయిర్. అంటే చెట్టుని కాయ, చెట్టుని పండిన కాయ అంతా, చెట్టుని మామిడి పండు కాసిన చెట్టుని మామిడి పండు ముగ్గింది అనుకోండి, దానికున్న రుచి మీరు మొగ్గేస్తే, బొట్ట బొట్ట కడితే దానికి ఆ రుచి రాదు. ఈ న్యాచురల్ ఎయిర్ వస్తుంది అనుకో, అన్ని పక్కన తగులుతుంది గాలి. ఈ టేబుల్ ఫ్యాన్ గాలి ఓ పక్కన తగలదు, ఓ పక్కన సీలింగ్ ఫ్యాన్ కూడా మనకు దూరం అయితే కొన్ని గాలి రాదు. ఇంకా న్యాచురల్ ఎయిర్ రావడం కాదు, శరీరంలో ప్రతి అవయవమైన శరీరం, చర్మం, అన్నిటికీ, అన్ని ఇంద్రియాలకి సహజంగా వచ్చి అది స్పరిశిస్తుంది, ఆ స్పరిశ చేస్తుంది న్యాచురల్. అది అటువంటిది కూలి. నీ గురించి నీకంటే భగవంతుడి, నీ గురించి నీకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. వాణ్ణి స్మరించడానికి, వాణ్ణి స్మరించడానికి, వాడు నామం చేసుకోవడానికి ఎందుకు నీకు అభ్యంతరం? ఎలా అంటే నీకు పెద్ద పెద్ద నియమాలు అక్కర్ లేకుండా, పెద్ద పెద్ద ఉపవాసాలని, పెద్ద పెద్ద శిక్షలు అక్కర్ లేకుండా. కొంతమంది ఉపవాసం చేస్తారు, ఉపవాసం చేసి ఈ దేవుణ్ణి స్మరించడం అనే చదివిని స్మరిస్తూ ఉంటారు. ఉపవాసం, ఉప దగ్గరగా ఉండమనే, నీ లోపలన చైతన్య, చైతన్యానికి సమీపం ఉండదు. చైతన్యానికి సమీపం ఉండడం ఉపవాసం లేదు, అన్నానికి దగ్గరగా ఉంటాడు. నీకు ఏ చిన్నాలు ఉన్నాయి, పైగా అన్ని ఆకిన 6 దిన అయ్యే స్మరించడం. దేవుడికి దగ్గరగా ఉండడం, తిండికి దగ్గరగా ఉంటాం. అయితే ద్వాదశి ఎప్పుడు వస్తున్నా కనిపెట్టుకుంటాం, ఏకాదశి ఎప్పుడు వెళ్ళిపోతున్నా, ద్వాదశి ఎప్పుడు వస్తున్నా కనిపెట్టుకున్నాడు ఉపవాసం. భగవాన్ ఏమన్నారంటే పడేసి నాలుగు మధ్యలో లోపల పడేసి దేవుణ్ణి స్మరించుకోమన్నారు. ఉపవాసం ఉండి అన్నారు స్మరించే ముందు ఏదో తగు మాత్రం గెలిచింది దేవుణ్ణి స్మరించుకో. అయితే రోజు ఉపవాసాలు చేస్తే నీకు మలబద్ధకం ఒకటి తయారవుతుంది, రోజు ఉపవాసాలు చేసే వాడికి మలబద్ధకం వచ్చేస్తుంది. మీరు ఉపవాసం రోజునే ఈ సమీపంలో ఉంటే మంచిది, ఆ రోజున ఈశ్వర సమీపంలో ఉండరు. అరటిపళ్ళు ఇంకోటి 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 యాపిల్ కాయలు మామూలు అన్నం కూడా ఎక్కువ తినేస్తారు కొంతమంది. మామూలుగా రోజు తినే అన్నం ఉంటుంది కూడా అంతకంటే అన్ని కలిసి తినేస్తారు. పైగా తినే అన్ని అజీర్చి ఉపమాలు అజీర్చేసి వస్తువులు అన్ని తినేస్తారు, అంతకంటే ఈ బియ్యం అన్నమే పెరిగారు. ఉపవాసం చేసి పొట్ట నరకంలోకి పంపేస్తారు. భగవాన్ అంటారు తినే పొట్ట అనుకుంటున్నారు, తినేవాడికి నా బాధ తెలియటం లేదు బాబు అనుకుంటున్నట్టు పొట్ట. భగవాన్ అంటారు తినేస్తున్నాడు నా బాధ ఏంటి అడిగి అర్థం అవటం లేదు అని పొట్ట ఏడుస్తున్నట్టు. లేదా మనం ఎక్కువ తినేస్తాం అనుకోండి మన ఈ బ్రెయిన్కి వెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోతున్నది. మనం ఎక్కువ తినేస్తాం అనుకోండి మన శిరస్సుకి వెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోతున్నది. మనం ఎక్కువ తినేసినప్పుడు దాని జీర్ణశక్తికి ఎక్కువ రక్తం అక్కడ అవసరం ఉంటుందండి. అప్పుడు ఎక్కువ రక్త శరీరానికి రక్త ప్రసరణ తగ్గిపోతుందండి. అక్కడి నుంచి మర్చిపోవటం అండి, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, కళ్ళు మూసిపోవటం, మంచం తినేసి మంచం మీద పడిపోవటం, ఆ తినేసి మంచం పడిపోయినప్పుడు మీ ఇంట్లో ఏదైనా చేసి ఇప్పుడు చెప్పగల బాబు తర్వాత చెబుతి కానీ అంటుంది. ఇదంతా అతిథిని వల్ల వచ్చే ఇబ్బందులు, అతిగా భోజనం చేయటం వల్ల వచ్చే ఇబ్బంది. అతిగా భోజనం చేయడం ముందు ఈ మెదడుకెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోతుంది అన్నమాట. ఇంత కౌంట్ వెళ్ళాలని మనకి బ్రెయిన్ కి ఇంత రక్త సప్లై అవుతా ఉండాలని మెదడుకి మనకి, అది తగ్గిపోతుంది. అప్పుడు చదివినప్పుడు మరుపు వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది, చదువుని కూడా మర్చిపోతుంది. ఈ మధ్యన డాక్టర్ విశాఖపట్నంలో డాక్టర్ గారు నేను కలిసి భోజనం చేస్తున్నాను. డాక్టర్ గారు మీరు బాగా తక్కువ తింటున్నారు కొంచెం ఎక్కువ తినడం అన్నాను. అంటే నిద్రపోమ్మనా అంటున్నారు, ఎక్కువ తినండి అంటున్నారు, చిన్న వెంటనే నిద్రపోమ్మనా మీ అర్థం అంటున్నారు. కొంతమంది తినేసి మంత్రం మీద పడిపోతారు, నాకు కంచాలు అప్పుడు కడుక్కోరండి. మధ్యాహ్నం ఏ రెండింటికి కడుగుతారు, మళ్ళీ సాయంత్రం భోజనాలకని పొద్దున్న కడిగా కంచాలు విసిరేస్తారండి. పొద్దున్న అన్నం తినేసాక కంచాలు కూడా విసరండి. మధ్యాహ్నం ఎప్పుడూ బయట పడేస్తారండి, కంచాలు అలాగే ఉంటాయి, చేయి కడిగేసుకుని మంత్రమే. ఆ కంచాలు ఏం చేస్తాయి, ఇప్పుడే కంచాల్లో కూడా దేవుడు ఉన్నాడు. ఆ కంచాలు ఏం చేస్తాయి బాబు, మమ్మల్ని కడగకుండా బాబు వదిలేసాను అవి పోవాలని. అవి శుభ్రంగా ఏం చేయాలంటే కడిగో పక్కన పేర్చాలని. ఆ కంచాలు ఏం చేస్తాయని, కంచాల్లో కూడా దేవుడు ఉన్నాడని. అవి ఏం చేస్తాయంటే మమ్మల్ని ఎలా వదిలేసారు, తినటం తినేశారు, తినేసి మమ్మల్ని శుభ్రం చేయకుండా ఎలా వదిలేశారు, అవి వీళ్ళు దేవుడితో చెబుతాయి. ఆ దేవుడు ఏం చేస్తా అంటే వీళ్ళకి పడేలా వీళ్ళకి మైనస్ మార్కులు ఏమంటాడు తినేసిన వాళ్ళు. అంతా దేవుడు ఉన్నప్పుడు కంచంలో ఉంటాడు కదండి. మీరు ఆ కంచాన్ని శుభ్రం చేయకుండా ఎలా పడవేస్తే, కొంతమంది పదకొండింటికి అన్నం తినేసి అలా వదిలేసి ఏ నాలుగింటికి మళ్ళీ తూగుతారండి. ఈ లోపల ఏగలు దోమలు అక్కడ వాళ్తాం. ఈ లోపల కంచం దేవుడి దగ్గరికి వెళ్ళి గోల చేసేస్తుంది, చూసావు నన్ను తిన్నాడు ఇలా వదిలేశారు అని. ఏం చేద్దాం, కంచంలో కూడా కాన్షియస్ ఇస్తుందండి. మిమ్మల్ని ఎవరైనా దిగితే మీకు ఎంత బాధగా ఉంటుందో, ఆ కంచాలు మీరు అపరిశుభ్రంగా వదిలేస్తే అది బాధపడుతున్నది. మీరు ఆ ఏ పని మొత్తం ఆ కంచం కొన్నది జాగ్రత్తగా వాడుకునేది పక్కన పెట్టాలండి, అది కూడా సాధనలో ఒక భాగం. ఇక ముగిస్తున్నామండి, అంత ఇంకా ముగిస్తున్నామండి. వెన్నెల వల్ల భగవాన్ చెప్తున్నారు, వెన్నెల వల్ల పాపం, చంద్రుడి వల్ల పాపం తగ్గుతున్నట్టు. వెన్నెల వల్ల పాపం, కల్పవృక్షం వల్ల దరిద్రం, గంగా జలం వల్ల పాపం, చంద్రుడి వల్ల పాపం, గంగ వల్ల పాపం. పరమాచార్య అన్నాడు చోట మీటింగ్ లో, నువ్వు చిన్న తలక పోడిస్తే భరించలేకపోతున్నావు, ఎవరైనా చిన్న మాట అంటే భరించలేకపోతున్నావు, ఎప్పుడు నువ్వు రోజున జ్వరం వస్తే భరించలేకపోతున్నావు, ఏ కోళ్ళని ఏదైనా మాట అంటే భరించలేకపోతున్నా, మన పాపాలు ఎప్పుడు పోతావు అన్నాడు. పైగా ఇటువంటి మీటింగ్ నేను గుంటూరులో మాట్లాడుతుంటే సాయంత్రం వాడింది, అప్పుడే పూజ చేసుకున్నారు సాయంత్రం సంధ్యా టైం అయిపోయింది. కోడలేదనంటే పడలేము, తలకాయ పూడిస్తే భరించలేము, ఎప్పుడు ఒక రోజు గర్వం వస్తే భరించలేము, ఏది భరించలేము, ఇంకా మన పాపాలు ఎప్పుడు పోతాయి. స్వయంగా నోటి పరమాచార్య నోటి అంటూ వచ్చిన మాట, ఏది భరించలేకపోతున్నావు, ఇంకా పాపాలు ఎప్పుడు పోతాయని అడిగారు. పోవని చెప్పటం అంటే వెన్నెల వల్ల నీకు పాపం పోతుంది, గంగాజలం వల్ల పాపం పోతుంది, ఇవన్నీ నిజమే పోతాయి. అది సత్పురుషుల సొరక కోసం. అంటే వెన్నెల వల్ల నీకు పాపం పోతుంది, గంగాజలం వల్ల పాపం పోతుంది, ఇవన్నీ నిజమే పోతాయి. అది సత్పురుషుల సొరక కోసం వల్ల అన్ని పోతాయి, పాపం పోతుంది, పాపం పోతుంది. భగవాన్ వారు నన్ను చూడటం వల్ల లాభం ఏంటో అనుకుంటున్నారు కొంతమంది. చూడటం వల్ల లాభం లేకపోయినా చూడకపోవటం వల్ల వచ్చిన నష్టం, నన్ను చూడటం వల్ల మీకు అనిపించకపోయినా చూడకపోవటం వల్ల వచ్చిన నష్టం అడిగి తెలుస్తుంది. అంటే పవిత్ర గంగా తీర్థాలు కానీ, నదులు కానీ, చెరువులు కానీ, అంటే తీర్థాలు కానీ, గుళ్ళో పెట్టినటువంటి ప్రతిమలు కానీ, ఇవన్నీ కూడా సజ్జన సాంగత్యం తోడు సమానం కావు. నువ్వు వెంకటేశ్వరం దేవుడు దేవుడు అని మీరు వెళుతున్నారు, ఒక మంచి మాట చెప్తాడా? నిన్న వెంకటేశ్వరంకి 1,15,00,000 నాదాను నిన్న ఒక్కరోజునే, నిన్న 25 తారీఖు కదండి, నిన్న ఒక్కరోజునే ఈ మధ్య వెంకటేశ్వరం గుడి పెట్టాక ఒక్కరోజున అంత ఆదాయం రాలేదు. ఈ మధ్యన వెంకటేశ్వరం గుడి కట్టాక ఎప్పుడో పూర్వం కట్టారనుకోండి, ఒక్కరోజున 1,15,00,000 రాలేదట. నిన్న 1,15,00,000 లెక్క పెట్టారట నిన్న సాయంత్రానికి. మీకు చెప్పింది అంటే ఒక్క మాట చెప్తాడా? భగవాన్ చెప్తే గుళ్ళో ఉన్న ప్రతిమలు కూడా సత్య, గుళ్ళో ప్రతిమలకి ఇలువ లేదని కాదండి, ఊళ్ళో ప్రతినీకి అక్కడ మన దేహం ఎంత మన దేహంతో ఎలా తాదాత్యం పొందుతున్నావు అక్కడ దేవుడు కూడా విగ్రహంతో తాదాత్యం పొందుతున్నాడు. దానివల్ల నిగ్రహం వస్తుంది. అది కదా నేను చెప్పింది సత్పురుషు సజ్జన సాంగత్యంతో గుళ్ళో ఉన్న ప్రతిమలు కూడా సమానం కాదు. వెంకటేశ్వర స్వామి దగ్గర వెళుతున్నారు ఎప్పుడైనా ఎవరికైనా మంచి మాట చెప్పాడా మీకు? ఇది ఒక నమ్మకం మీద వెళుతున్నారు, మీరు ఉండీలు డబ్బేస్తారు, నమస్కారం పెట్టుకుంటారు, వస్తారు, ఇదంతా మంచిదే, ఫెయిత్ మంచిదే, కానీ ఒక్క మంచి మాట మీకు చెప్పుకుంటాడా? అయ్యే వెంకటేశ్వర స్వామి దగ్గర ముఖం చూస్తే కాళ్ళు చూడనివారు, కాళ్ళు చూస్తే ముఖం చూడనివారు. మన ముఖం చూద్దాం, ముఖం చూసి కాలు చూద్దాం అనుకుంటారు, ఎల్లుండి ఎల్లుంటారు. ముందు కాలు తీసి ముఖం చూద్దాం అంటే ఎల్లుండి ఎల్లుంటారు. ముఖం చూస్తే కాలు చూడటానికి లేదు, పాదాలు చూస్తే ముఖం చూడటానికి లేదు. ఎల్లుండి 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 ఎల్లుండి. పాదాలు చూసినప్పుడు ముఖం చూడలేము, ముఖం చూస్తే పాదాలు చూడం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇంతకీ భగవంతుడు ఏమంటున్నాడు అంటే, అంటే ఆ సజ్జన సాంగత్యంలో వాళ్ళకి అది ఉపన్యాసాలు చెప్పకపోవచ్చు, భగవచ్చు జ్ఞానాన్ని ఇవ్వటమే వాడి పని. ఇవ్వటమే అదేం పెద్ద పుస్తకాలు రాయకపోవచ్చు, ప్రసంగాలు చేయకపోవచ్చు, జ్ఞానాన్ని ఇవ్వటమే. జ్ఞానం అంటే ఏంటి? మోక్షం. జ్ఞానం అంటే ఏంటి? మోక్షం. జ్ఞానం అంటే స్వర్గం. జ్ఞానం అంటే బ్రహ్మం. జ్ఞానం అంటే ఆత్మ. అది ఇవ్వటమే. అది చెప్పటం కాదు, రాయటం కాదు. అది సజ్జన సాంగత్యం అటువంటి మహిమ. ఇవ్వటమే. అది చెప్పటం కాదు, రాయటం కాదు, అది ఇవ్వటమే. అచ్చిది సజ్జన సాంగత్యం. ఆ సమక్షంలో నీ మనస్సు మారు మనస్సు మారు మనస్సు పొందుతావు. అతను ఏ స్థితి పొంది ఉన్నాడు ఆ స్థితి వైపుకి నీ ముఖం తిరుగుతుంది. అతిథి నేను కూడా పొందాలనేటువంటి అభిలాష నీకు లోపల కలుగుతుంది. ఒక నాలుగు అమెరికాలో ఒక ధనవంతుడు వివేకానంద నాలుగు రోజులు కలిసి ఉన్నాడు, ఒక చోట కలిసి ఉన్నారని వాళ్ళు. ఎలా వివేకానంద అమెరికా నుంచి వచ్చేసి ఒక సంవత్సరానికి ఒక ఉత్తరం రాశాడు అతను. నేను అమెరికాలో పలానా చోట ఒక మంచి పని చేశాను. వివేకానంద బండవడం ఏం చెప్పాడంటే, నేను అమెరికా ఏమన్నా నేను అమెరికాలో పలానా చోట మీరు తెలిసి ఉంటున్నాం, మన ఇద్దరం కలిసి నాలుగు రోజులు ఉన్నాం పలానా చోట, మనం నేను అమెరికాలో పలానా మంచి పని చేశాను, అది మీరు అది మీరు సంతో మీకు తెలియపరిస్తే సంతోషిస్తారని మీకు తెలియపరుస్తున్నాను. ఒక కవర్ రాశాడు. మరి వివేకానంద ఏమని రాశాడు అంటే, వాడికి మీరు నాలుగు రోజులు నా తోటి కలిసి ఉండటం వల్ల మంచి పని చేయాలనే బుద్ధి కలిగింది మీకు, లేకపోతే బుద్ధి కలగదని ఉత్తరం రాశాడు. అది సజ్జన మీకు మీరు ఏదైనా చేశారంటున్నారు, మీకు ఆ బుద్ధి ఎలా కలిగింది? నాతోటి స్నేహం వల్ల మీకు ఆ బుద్ధి కలిగింది, ఆ మంచి పని చేయాలనే బుద్ధి. మీకు బుద్ధి కలగకుండా చేయలేదు కదా. తలంపు లేకుండా పని రాదు, తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా పని లేదు, తలంపు లేకుండా మాట లేదు. మీకు ఆ మంచి పని చేయాలనే తలంపు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నాతోటి నాలుగు రోజులు కలిసి ఉండటం వల్ల వచ్చింది. అంచేత మీరు ఆ మంచి పని చేశాను చేశాను అనుకుంటున్నారు కదా, నాకు చేయాలనే సంకల్పం, నాతోటి స్నేహం యొక్క ప్రభావం, అది బండకుండా కొడుతుంది అలా చెప్పేశాడు. బండకుండా ఆ వివేకానంద దొరలండి పాపం, వాడి పేరు వివేకానంద. ఆ పేరు మొత్తం అనలైపోయేవారండి వాళ్ళు. ఆ వివేకానంద అనే పేరండి వాళ్ళు అనలైపోయేవారండి. అందుకే ఏమైనా మిస్టర్ ఆనంద్, మిస్టర్ ఆనంద్ అనేవారండి వాళ్ళు. మిస్టర్ ఆనంద్ మిస్టర్ ఈయనన్నాడు, నీకు ఎంతసేపు ఆనందం కూడా బోధాలు కూడా కానీ తలక ఎక్కర్లేదా అని వస్తుంది. వివేకం అంటే తలక, వివేకం అంటే తలక. మీరేంటి తలకాయ వదిలేసి మిస్టర్ ఆనందం ఇస్తుంది? నా పేరు వివేకానంద, మీరు ఆనందాన్ని పట్టుకున్నారు, తలకాయ వదిలేశారు, మీకు తలకాయ ఎక్కర్లేదంటే ఆనందమా? అంటే వివేకం అక్కర్లేదా అని. మీరు వివేకానందం, నా పేరు వివేకానంద, వివేకం వదిలేశారు కంప్లీట్ గా. మీరు మిస్టర్ ఆనంద్, మిస్టర్ ఆనంద్ అంటున్నారు, ఇంక మీకు ఆనందమే కానీ వివేకం అక్కర్లేదా, వదిలేశారా వివేకానందం అంటే. మన అసత్యాన్ని సత్యం అనుకోవటం, అనిత్యాన్ని నిత్యం అనుకోవటం, ఏది చేస్తే మనకు శ్రేయస్సు కలుగుతుందో అది శ్రేయస్సు కలగదనుకోవటం ఆ పని చేస్తే, ఇవన్నీ కూడా వివేకం లేకపోవటం ఇటువంటి తలంపులు మనకు వస్తున్నాయని అది ఇక్కడ ఇది అండి ఆయన చెప్పింది. మనకి వివేకం లేకపోవటంలే మన బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్ కాకపోవటం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయని. కొంతమంది సమస్యలు కొని తెచ్చుకుంటారు అనమాట. కొంతమంది సహజంగా సమస్యలు లేకపోయినా సమస్యలు కొని తెచ్చుకుంటారు. వివేకం లేకపోవటం వల్ల అది అని కూడా వివేకం మీకు అక్కర్లేదు అని అంటే. ఇక్కడ ఏం ఏమంటున్నాడు, ఇంకా ఉందండి సబ్జెక్ట్ వదిలేస్తున్నాయి కదా, ముగిస్తుంది, ఎక్కడ చూడ ముగింపు పెట్టాలి కదండి, ఎక్కడ చూడ ముగింపు పెట్టాలి, పులిష్ట పెట్టాలి కదా అంటే. మీరు ఆ సజ్జన సజ్జన సహవాసం కనుక తెలుస్తుంటే ఆ సద్వస్తువును తెలుసుకోవాలనేటువంటి అది నీకు అది లోపల నుంచి ఆ ఇన్స్పిరేషన్ అది కూడా మనం పొందాలి, అది కూడా మనం పొందాలి. రమణ మహర్షిలోనే ఋషి లేడు, మీలో కూడా ఋషి ఉన్నాడు. రమణ మహర్షిలోనే ఋషి లేడు, రమణ మహర్షిలో ఏ ఋషి ఉన్నాడు, ఆ ఋషి మీలో కూడా ఉన్నాడు. అది మీరు ఎరుగు తెచ్చుకోవడమే పని. ఆ ఎరుగు తెచ్చుకో ఒక ఋషిని మీరు చూడటం వల్ల మీ హృదయంలోని ఋషిని తెలుసుకోవాలి. ఆ ఋషి మీ హృదయంలో కూడా ఉన్నాడు, వాడిని తెలుసుకోవాలి, వాడిని స్వరూపంగా పొందాలి అనేటువంటి ఆకాంక్ష మీకు కూడా కలుగుతుంది వాడు దర్శించటం. జ్ఞానం అంటే హృదయంలో సద్వస్తు ఎలా ఉందో, హృదయంలో సత్యములోంచి చెప్పుకుని సత్యములోంచి చైతన్యం వచ్చింది, చైతన్యములోంచి ఈ దేహము నేరిన తలంపు వచ్చింది, ఈ దేహము నేరిన తలంపులోంచి మనస్సు వచ్చింది, మనస్సులోంచి దేహం వచ్చింది, దేహములోంచి లోకం వచ్చింది, అంతే కదా. ఇవన్నీ అలాగే వస్తున్నాయి, కానీ మొట్టమొదటి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలో సత్యములోంచి వస్తుంది, నీ హృదయంలోంచి సత్యములు. నీ హృదయంలో సత్యం ఎలా ఉందో నువ్వు కూడా అలా ఉండు, అలా ఉండగలిగితే అది జ్ఞానం. ఓ
వేసవకాలం వేడి ఎక్కువ ఉంటుంది, అది భరించగలగటం కూడా తపస్సు. మిమ్మల్ని స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, అది భరించగలటం, అది భరించగలగటం, సహించగలగటం, అది తపస్సు. ఈ శరీరానికి ఎప్పుడైనా జ్వరం వస్తే ఆ జ్వరం తగ్గే వరకు ఓర్పుగా ఉండగలగటం తపస్సు. మీకు ఇష్టమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మీకు ఇష్టం లేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీకు ఇష్టమైనవి జరుగుతాయి, ఇష్టం లేని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇష్టమైన సంఘటనలు జరిగినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు ఒక రకంగా ఉంటాం. మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా అది భరించగలగటం తపస్సు. తపస్సు అంటే కేవలం కొంతమంది ఏమనుకుంటున్నారంటే అన్నమాన వేయటం, ప్రాణాయామం చేయటం తపస్సు అనుకుంటున్నారు. మీరు భరించగలగటం కూడా తపస్సే. ఈశ్వరుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోవటం తపస్సు. శాంతి ఇక్కడ చెప్పాడు కదా, నిస్పృహ నిర్మమ నిరహంకార. నిస్పృహ అంటే రాముడికి వాడికి ఇంద్రియాలను కూడా వాడికి తెలియదండి, వాడికి ఇంద్రియాలు ఉన్నాయనే సంగతి కూడా వాడికి తెలియదు, వాడి శరీరం ఉందని వాడి నిస్పృహ అంటే స్పృహ లేదు, వాడు నిస్పృహుడు. నువ్వు దేవుడు అయ్యా, దేవుడు అంటే నేను దేవుడు కాదు మానవుడు అన్నవాడు. ఎందుకంటే వాడు దేవుడైనా దేవుడి తాలూకు స్పృహ లేదండి వాడికి, బాగా అర్థం చేసుకోండి. వాడు దేవుడు అయినప్పటికీ నేను దేవుడిని అనే స్పృహ నిజంగా ఆయనకి లేదండి, అది తపస్సు. నిస్పృహ ఆ స్పృహ లేదు వాడికి, వాళ్ళు దేవుడైనా నేను దేవుడు అనే. కొంతమంది మంచి వాళ్ళు కూడా వాళ్ళు మంచి వాళ్ళు అనే స్పృహ ఉండదండి, వాళ్ళు నిజమైన మంచివాళ్ళు. రాముడు జితేంద్రియుడు కాదు అతీంద్రియుడు. నిర్మమహ నిర్మమహ మన ఇంట్లో మనం ఉండొచ్చు, మన డ్యూటీ మనం చేయొచ్చు, అది మమకార రహితంగా ఉండాలి. నిరహంకార అంటే వ్యక్తి భావన లేకుండా చెయ్యాలి, వ్యక్తి భావన తగ్గించుకోవాలి, సమిష్టి భావన పెంచుకోవాలి. ఈ మధ్య ఎవరి దగ్గర మన విశాఖపట్నంలో ఎవరి దగ్గర మీ కాలేజీ ఎలా ఉందన్నారు, ఆ కాలేజీకి ప్రెసిడెంట్ అయినా మీ కాలేజీ ఎలా ఉందంటే బాగా నడుస్తుంది, ఆ కాలేజీకి ప్రెసిడెంట్ మీ కాలేజీ, నాన్నగారు క్షమించండి అనుకోండి, మీ కాలేజీ అనుకోండి మన కాలేజీ, మా కాలేజీని కూడా మీ కాలేజీ అనుకోండి, మీ కాలేజీ మీ కాలేజీ అనుకోండి మన అనండి మన కాలేజీ. అలా వేరు చేసేయకుండా వెస్టిగా మాట్లాడకుండా సమిష్టిగా మాట్లాడు, ఏ బుద్ధి చెప్తారు. మీ కాలేజీ అంటే ఆయనండి వెంటనే ఏమంటే అలా మాట్లాడకండి, వెస్టిగా మాట్లాడుతున్నారు మీరు, విడదీసేసారు సమిష్టిగా మాట్లాడు. మన కాలేజీ మన కాలేజీ మిమ్మల్ని చాలాసార్లు పిలిచాం, ఎప్పుడు చూడటానికి రాలేదు, పోనీ రావటం. అది మాటల్లో అయినా మీరు వెస్టిగా మాట్లాడొద్దు, వెస్టిగా మాట్లాడొద్దు, వ్యక్తిగా మాట్లాడొద్దు. మీ కాలేజీ అనకంటే మన కాలేజీ, వెస్టిగా మాట్లాడకండి సమిష్టిగా మాట్లాడు. మీ అనొద్దు మన అనమన్నారు, అంటే వ్యక్తి భావన తగ్గించుకోమని. ఆ వ్యక్తి భావన తగ్గించుకోవడం కూడా తపస్సు అండి. భగవాన్ మాట చెప్పారు ముగింపులో చెప్తున్నారు, ఇది ఫైనల్ అల్టిమేట్, ఇది చిటారు కొమ్మ. ఎవ్రీ నేమ్ అండ్ ఫారం విత్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. మీరు ఆ నామరూపాలకి ఆలంబనంగా, ఆ నామరూపాలకి ఆధారంగా, ఆ నామరూపాలకి సపోర్ట్గా ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువుని మీరు ప్రేమించకుండా, ఆ వస్తువును చూడకుండా, మీ ప్రేమని మీ మమకారాన్ని కేవలం ఆ రూపానికి నామానికి కనుక పరిమితం చేస్తే ఎప్పటికైనా పడరాని దుఃఖాలు, పడరాని కష్టాలు, పడరాని నష్టాలు ఆ రూపం నామం మీకు తెచ్చి పెడతాను. ఎవ్రీ నేమ్ అండ్ ఫారం విత్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. ఇవన్నీ బుడబక్కల మాటలు కాదండి, ఇది ఎలక్షన్ లో మాట్లాడే మాటలు కాదండి, ఇది ఒక మనిషి మాట్లాడే మాటలు కాదండి. చైతన్యం నూరు పెట్టుకుని మాట్లాడతాం. గురువు అంటే ఎవడో కాదు, భగవంతుడిని ఆరాధించగా 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 నీ ఆరాధన ఫలితంగా నీకు భగవంతుడే గురు రూపంలో కనిపిస్తాడు. నీ ఆరాధన ఫలితమే గురువు. మన దేవుడే శర్మ అనుకుంటాం, గురువు కూడా శర్మ. ఎవ్రీ నేమ్ అండ్ ఫారం ఇది కాజ్ ఆఫ్ ట్రబుల్. నువ్వు కేవలం రూపదృష్టి నామదృష్టి పెట్టుకుని ఇంట్లో వాళ్ళని అంటే బయట వాళ్ళని అవ్వాలంట, కేవలం ఆ నామరూపాలకి ఆధారంగా ఉన్న వస్తువుని మీరు మర్చిపోయి కేవలం మీ పరిమితి ఆ రూపానికే నామానికి మీ ప్రేమ మీ ఆత్యాయతో మీ ఇష్టమే పరిమితం అయితే ఎప్పటికప్పుడు రెట్టింపు రెట్టింపు వడ్డీతో సహా మీరు దుఃఖాన్ని అనిపి అసలు కాదు అసలుతో కలిపితే వడ్డీ కలిస్తే రెట్టింపు రెట్టింపు మీరు దుఃఖం అనిపించవలసింది. కేవలం రూపదృష్టి నామ దృష్టి ఏం అక్కర్లేదు. మీ అమ్మాయిని మీరు ప్రేమిస్తారనుకోండి, ఎప్పుడైనా మీ అమ్మాయి శత్రువు అయ్యిందనుకోండి, ఇక మాట్లాడాల్సి అనుకుందనుకోండి, ఆ సంతోషం అంత దుఃఖం కింద మారిపోతుంది. ఎవరి నేమ్ అండ్ ఫారం ఇది ఈ రూపబుద్ధి ఈ నామ బుద్ధి ఎప్పుడోకప్పుడు ఏదో ఆ రూపబుద్ధికి నామ బుద్ధికి మీరు కట్టుబడి ఉన్నంత కాలం, దానికే మీరు పరిమితి అయినంత కాలం మీ ప్రేమలు లేకపోతే మీ అనుబంధాలు మీ ఆకాంక్షలు మీ అనురాగాలు రెట్టింపుకి రెట్టింపు వడ్డీతో సహా దుఃఖం కింద మారిపోయి రిటర్న్ అయ్యి మీకు వస్తుంది. ఈ రమణ మహర్షి గారు చెప్పిన మాటలు చేదుగా ఉండొచ్చు, కానీ అల్టిమేట్ మనం వింటానికి చేదుగా ఉండొచ్చు. ఒకవేళ గణపతి శాస్త్రి గారు అంటే వాళ్ళు అనొచ్చు అటువంటి మాటలు చెప్పబోకుండా, నీ గురించి అసత్యాలు నీ గురించి అబద్ధాలు ఎక్కడ కల్పించి చెప్తాను, నీ సంత ఏమైనా సినిమా నీ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో డాన్స్ అయి పెట్టడానికి ఏమైనా సినిమా ఇది. ఎవరీ నేమ్ అండ్ ఫారం ఇది కాజ్ ఆఫ్ ట్రబుల్. కేవలం నీ దృష్టి నీ బుద్ధి కేవలం నామరూపాలకి నామరూపాలకు ఆధారంగా ఉన్న వస్తువును వదిలేసి కేవలం నామరూపాలకే పరిమితం అయితే నీకు మిగిలేది దుఃఖం, నీకు మిగిలేది విషాదం, నీకు మిగిలేది చీకటి రాత్రుల్లో డార్కెస్ట్ నైట్స్. ఎవ్రీ ఇది రాసుకోండి, అందరూ రాసుకోండి. ఎవ్రీ నేమ్ అండ్ ఫారం ఇస్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. మీ ఇంట్లో వ్యక్తులు మీరు ప్రేమించండి, మీ డ్యూటీ అని ప్రేమించండి. అంతవరకు భగవంతుడు భగవంతుడు మన కేటాయించాడు,
ప్రపంచంలో అనేక జీవకోటి ఉంది. మీ ఇంట్లో వాళ్ళు కొంతమంది మీ ఇంటికి కేటాయించాడు, వాళ్ళు భగవంతుడి తరఫున వచ్చారు, వాళ్ళు భగవంతుడి తరఫున మనకి వీళ్ళు భగవంతుడు కేటాయించారు, అది డ్యూటీ చేయను అంతే. నిస్పృహ నిర్మమహ నిరహంకారహ. నిరహంకారం అంటే ఏమిటండి? అహంకారం అంటే కోపం కాదు. ఈ దేహము నేను అనే తలంపు లేకుండా చెయ్యి. ఈ దేహము నేననే తలంపు పెట్టుకుని అక్కడ చేసే వాళ్ళని ఉద్ధరించేస్తున్నాను, ఏళ్ళను ఉద్ధరించేస్తున్నాను, వాళ్ళకి తలకాయ పూట తగ్గించేశాను, ఏడు తలలో అక్కడ నుయ్యి తప్పించాను, ఇక్కడ గోడ కట్టించాను, ఏదో ఇలా చేసి అప్పుడు నీకేమవుతుంది? నీ మనసు బాహ్యానికి వెళ్ళిపోతుంది, బాహ్య చూపు వచ్చేస్తుంది. అది అది ఏంటనుకుంటున్నావు నువ్వు? అది బలుపు కాదు, వాపు. ఎవరికైనా బోధకాలు వచ్చిందనుకోండి ఎంత బాగుంది, ఎంత ఎంత బలంగా ఉన్నాను ఎవడని అనుకుంటాడండి? మీ కాలికి బోధకాలు వచ్చిందనుకోండి ఎంత పెద్ద కాలు, ఎంత బాగుంది, ఎంత బలంగా ఉన్నాను అనుకోండి. బలుపు వేరు, వాపు వేరు. మీ మనసు బాహ్య మార్గానికి వెళ్ళి అక్కడ ఉద్ధరించాను, ఈయన ఉద్ధరించాను, అది వాపే, బలుపు కాదు. అది వాపు వేరు, బలుపు వేరు. బోధకాలను ఎవడు బలుపు అన్నారు, అది వాపు. అది ఇంకోటి ముగింపులు ఇంకోటి చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఎవరిని ఉద్ధరిస్తున్నావు, ఎవరిని ఉద్ధరిస్తావు, అది నిజమైన నువ్వు నువ్వు నేను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోయి వాళ్ళని ఉద్ధరిస్తున్నాను అనుకుంటున్నావు. దానివల్ల వ్యక్తి భావన పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. అంటే నిరహంకార అంటే అహంకార రహితంగా, అహంభావన రహితంగా, వ్యక్తి భావన రహితంగా, వ్యక్తి భావన బాడీ బౌండ్ అయి లేకుండా, బాడీ బౌండ్ అయి లేకుండా, ఈ పర్సనల్ అయి లేకుండా, దేహము నేననే తలంపు లేకుండా. దేహము నేననే తలంపు నీకున్నప్పుడు ఇతర దేహాలు కూడా వాడి అనుకుంటావు, నువ్వేరనుకుంటావు వాళ్ళు ఏ దేహము నేనని. ఈ దేహము నేను నీకు తలంపు ఉన్నప్పుడు ఆ దేహం వేరనిపిస్తుంది కదా, నీ దేహం నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళ దేహం వాళ్ళగా నీకు అనిపిస్తుంది. అప్పుడు ఎవరికో నేను ఉపకారం చేస్తున్నాను భావన నువ్వు అనుకోకుండా వచ్చేస్తున్నా, ఆపుకోలేమో వచ్చేస్తున్నారు. నా దేహం నేను అనుకున్నప్పుడు నీ దేహం నువ్వు అనుకుంటా, అప్పుడు నేనేదో ఉద్ధరిస్తున్నాను భావన వస్తుంది. మన ఇద్దరిలో సమానంగా ఉన్నవాడు ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే. ఒకవేళ నువ్వు బాహ్యంగా చేసినా, ఎవరినో ఉద్ధరిస్తున్నాను ఉపకారం చేస్తున్నాను అనుకున్నా, అదంతా నీకే వచ్చేస్తుంది. ఇంకా ధర్మం ఎందుకు నీకు? అది కానీ ఇప్పుడు మనం ఎవరికో 10 రూపాయలు ఇస్తామనుకోండి వడ్డీకి, 5 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాడు. వాడు ఏమనుకుంటే నాకు ఇదేదో ఉపకారం చేసాడు అని అనుకోడు, అది వడ్డీతో సహా మీకే వచ్చేస్తుంది. ఒకవేళ బాహ్య దృష్టితో మీరు ఏదో వాళ్ళకి ఉపకారం చేసాం, వాళ్ళు ఉపకారం చేసాం, తిరిగి మీకే వచ్చేస్తుంది. ఇంకా ఎందుకు మనసు వాళ్ళని ఏదో ఉద్ధరించామనే భావన మీకెందుకు? దానివల్ల వ్యక్తి భావన పెరుగుతుంది, వ్యష్టి భావన పెరుగుతుంది, దేహ భావన పెరుగుతుంది, దేహాత్మ బుద్ధి పెరుగుతుంది, పర్సనల్ అయి పెరుగుతుంది, బాడీ బౌండ్ అయి పెరుగుతుంది, ఫాల్స్ అయి పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ అయి పెరుగుతుంది. అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. బుద్ధి ముందు ఎవడైతే పాడవుతున్నాడు ముందు ఆడు బుద్ధి పాడవుతుంది, ముందు బుద్ధి ముందు మనకు బుద్ధి పాడవుతుంది. ఇప్పుడు కారు నడుపుతున్నాం అనుకోండి, డ్రైవర్ తాగేసి ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కారులో ఉన్న పని మన శరీరానికి డ్రైవర్ బుద్ధి. ఈ బుద్ధి పాడవటం ప్రారంభం అయితే అంతా పాడైపోతుంది. అప్పుడు ఎంత డబ్బు ఉంటే అంత ఏం చేసుకుంటావు నువ్వు? నీకు గర్వం తలకెక్కిపోయిన తర్వాత పొగరబోతానని తలకెక్కిపోయాక నీకు ఎంత డబ్బు ఉంటే మటుగా నేను రక్షిస్తుంది అది. కానీ పిచ్చోడు డబ్బేం చేసుకుంటాడండి? ఒకటి పిచ్చోడు అనుకోండి, పిచ్చెక్కింది అనుకోండి, అడుగు 100 కోట్లు ఉందనుకోండి, ఎందుకంటే పిచ్చోడికి డబ్బు ఎందుకండి? నీ బుద్ధి పాడైపోయాక ఎన్ని ఉంటే నీకు సుఖం ఏంటి? దాని అది నీ బుద్ధి పాడైపోయాక ఎన్ని ఉంటే నీకు లాభం ఏంటి? ఇంకా కొందరు అంటారు అన్ని బాగానే ఉన్నాయండి, కానీ ఈ బట్ట కానే కొంప చేస్తుందండి. కొందరు ఏమంటారంటే అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని బాగానే ఉన్నాయండి, ఏమీ లోటు లేదండి, ఏమీ లో అని కానీ కానీ శాంతి లేదండి అంటారు. నీకు అర్థమవుతుంది? ఇలా చాలా ఎవరింటికి వెళ్ళినా ఇదే కోవాలండి. అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని బాగున్నాయండి, అన్ని బాగున్నాయి, తినటానికి లోటు లేదండి, ఉండటానికి లోటు లేదు, అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కానీ అంటారు. ఆ కానీ ప్రమాదం. అంటే కానీ తర్వాత ఏం చెప్తారండి వాళ్ళు? శాంతి లేదు అంటారు. శాంతి లేదు. కొన్ని శాంతి లేకపోతే వీళ్ళకి నష్టం ఏంటి? అన్ని బాగున్నాయి కదండి, వాళ్ళ స్వరూపంలో శాంతి ఉంది. వాళ్ళ స్వరూపంలో ఏదైతే ఉందో అది లేనప్పుడు దుఃఖం ప్రారంభమవుతుంది. ఇది మీరు సబ్జెక్ట్ బాగా క్లోజ్ గా వచ్చాయని, మీరు దూరం దూరంగా సబ్జెక్ట్ దగ్గరకు వచ్చాడు. సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేవాడికి మనం ఎవరితోటి రాజీ పడవలసిన పని లేదు. మీకు అన్ని బాగా ఉన్నాయి, మీ స్వరూపంలో శాంతి శాంతి ఉంది, అది మీకు అనుభవం లేదు. ఇంకెన్నున్నా అశాంతి వచ్చేస్తున్నాడు, అది మీకు అనుభవం లేనప్పుడు. మీరు అసత్యాన్ని సత్యం అనుకున్నంత కాలం ఇక్కడ మీకు సత్యం తెలియబడదండి. ఇప్పుడు ఈ శాంతి ఎవరికి వస్తుంది అంటున్నాడు భగవంతుడు? ఇది 2 అధ్యాయంలో చెప్తాను, చక్కటి శ్లోకం. నిర్మ నిస్పృహ నిర్మమహ నిరహంకారహ. అట్టివాడిని ఎట్టివాడిని ఇట్టివాడిని వాడిని శాంతి వరిస్తుంది. వాడిని వాడి చేత శాంతి పొందబడుతుంది. అంటే మీ గురికే పైసలు ఉంటే శాంతి వచ్చేది. ఎవరికి శాంతి వస్తుందని భగవంతుడు చెప్తున్నాడు? నిస్పృహ నిర్మమహ నిరహంకారహ. వాడికి ఇటువాడి చేత మాత్రమే, ఇటువాడి చేత మాత్రమే శాంతి పొందబడుతుంది. నీ స్వరూపంలో ఉన్నది అది, నీ స్వరూపంలో ఉన్నది అది. గురువు నీకు బయట నుంచి ఏమి తెచ్చివ్వడు, నీ స్వరూపంలో ఉన్నది నీకు ఎడుకులకు తీసుకొస్తాడు వాడే గురువు. గురువు అంటే బయట నుంచి నీకేం తెచ్చేవుడు, నీ స్వరూపం, నీ స్వరూపంలో ఏదైతే ఉందో అది నీకు ఎరుకులో లేదు, అది ఎరుకులోకి తీసుకురావడానికి ఆటంకాలను తొలగిస్తాడు వాడే గురువు. నీకు అహంకారం తలకెక్కిపోయి ఉందనుకోండి, అది ఎలా తొలగించాలి, ఎప్పుడు తొలగించాలి, ఎలా తొలగించాలి, ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ముహూర్తం ఆయన పెట్టుకుని వెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఆ ముహూర్తం పెట్టుకుని ఒక ప్లాన్ అడిగి వెళ్తాడు, దాన్ని డివైన్ ప్లాన్ అంటారు. ఏమంటారు? డివైన్ ప్లాన్ అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. భగవంతుడి సత్య మనం అనుకునేది జరగవు, కానీ భగవంతుడు ఏదో అనుకుంటే జరగవలసిందే. సత్య సంకల్పుడు మామూలుగా అధికారంలో ఉన్నాడు మాట చెల్లినప్పుడు దేవుడి మాట ఎందుకు చెల్లదండి? ఎన్టీ రామారావు గారి భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయిందండి. ఎన్టీ రామారావు గారి మొదటి భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయిందండి. ఆవిడ మెడ్రాస్ హాస్పిటల్లో ఉండగా రామారావు గారు చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళ్తే వాడు స్నేహితులు బంధువులు ఏదో 5 ఎకరాల పొలం అండి. వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరో మనకు తెలియదండి, దూర బంధువులు అవ్వచ్చు స్నేహితులు. 5 ఎకరాల పొలం గవర్నమెంట్ పుచ్చి చేసుకుందండి. అంటే ఈ లేబర్కి ఇల్లు, లేబర్కి ఇల్లు కడుతున్నారు కదండి, అక్కడ పొలాలు కొని అందులో లేబర్ ఇళ్ళ కింద పొలం వాళ్ళు కేటాయించారు. ఆ చుట్టాలకు పొలం అంటే ఇష్టండప్ప. ఆ చుట్టాలు ఏమనుకుంటున్నారంటే, మా పొలం బంగారం బంగారం బంగారం, ఆ పొలం పట్టిపోయారు. బంగారం అది భూమి కాదు, పొలం కాదు, బంగారం అండి. అవి ఎన్టీ రామారావు గారు భార్యతో చెప్పి కళ్ళం నీళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. ఆవిడ తాగడానికి సిద్ధంగా ఉంది, క్యాన్సర్తో బాధపడదు. ఇలా బంగారం ఉండదా, పొలం అంటే మాకు ఇష్టం అండి. 10 రూపాయలు పోయినా పర్లేదు, పొలం కొంతమందికి భూమి అంటే ఇష్టం అండి. అది బంగారం అండి. నేను వెళ్ళి మా ఎన్టీ రామారావు గారితో చెప్పడానికి సరిపోం, మీరు ఏదో చెప్పాలని మిమ్మల్ని చూడటానికి వస్తున్నాడు కదా రేపు చెప్పాలంటే. వాడు పాపం మనసు కరిగిందండి. ఆవిడ ఇంత చేస్తే 5 ఎకరాలండి, అయ్యేం లేదు, వాళ్ళ పొలం వాళ్ళ పుంచేమని మామూలుగా ఇళ్ల స్థలాలకు పుచ్చుకోవద్దు అని అది పెద్ద రికమెండేషన్ వచ్చాను. వచ్చి నీకు ఎలా ఉంది, ఆరోగ్యం బాగుంది, ఏదో రామారావు గారు పరామర్శ చేశారు. మాట్లాడిపోయిన తర్వాత ఏదో పలానా వాడి తట్టునే పొలం ఉంది, నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు, ఆ పొలం వాళ్ళకి ఇప్పించేయండి, ఎవరికి ఇళ్ళ కట్టాలి, ఇళ్ల స్థలాలకు. నేను ఏదో నేను చూడటానికి నేను వస్తే ఈ పొలాలు కూడా నీకు, నేను ఏదో చూడటానికి వచ్చా నేను, ఈ పొలాలు కూడా ఎందుకు నీకు అన్నారు. ఎవరు చెప్పండి, భారీ రామారావు, ఇది నా చివరి కోరిక. అది ఇంక 4 రోజులు చనిపోతుంది. ఇది నా చివరి, ఎందుకు ఈ పొలాలు కూడా నీకు, ఎవరో పొలం కూడా నీకు ఎందుకు, ఏదో చెప్తే చెప్పాను ఈ గొడవలు అయినా ఈ అవసరం దశలు ఈ గొడవలు ఎందుకు ఇలా అంటున్నాడు. ఇది నా చివరి కోరిక, లాస్ట్ డిజైర్ అంటే వచ్చేసాడు. మరుచిపోయినా ఫైల్ కేటాయించాడు నా కలెక్టర్తో చెప్పానండి. ఏంటన్నాడండి, మరి కేటాయించాలి, ఏమి చేస్తావో నాకు తెలియదు, ఎవరు వాళ్ళ పొలం వాళ్ళకి ఏమి చేస్తావో నాకు తెలియదు. మధ్యలో నాకు ఫోన్లు చేయదు, పని పూర్తి చేశాక పని పూర్తి అయిందని చెప్పాడు కలెక్టర్తో. అయిపోయింది 24 గంటల పని. ఏదో ముఖ్యమంత్రి పదవికి ఎంత అధికారం ఉంటే భగవంతుడికి. ఆ కలెక్టర్తో ఒకటే చెప్పాడు, నువ్వేమి చేస్తావో నాకు తెలియదు, బుడబొక్కల మాటలు చెప్పకు, అది అలాగే ఇది ఎలా చెప్పకు, పని పూర్తి అయిన తర్వాత మీరు చెప్పిన పని పూర్తి చేశానని చెప్పి నాకు ఫోన్లోని. వాళ్ళ పొలం వాళ్ళకి కేటాయించేసామండి, ఇంకో 5 ఎకరాలు ఇంకో చోట పుచ్చుకొని కావాల్సి ఉంటుంది. వాళ్ళ 5 ఎకరాలు వాళ్ళకి వదిలేదు, వాళ్ళ 5 ఎకరాలు వాళ్ళకి స్వాధీనం చేసేసామని నాకు ఫోన్లో చెప్పు. బుడబొక్క మధ్యలో అది ఎలాగండి, ఇది ఇలాగండి, ఈ మాటలు వద్దు, మాట చెప్పు, అయిపోయింది, మీరు చెప్పిన పని అయిపోయిందని చెప్పు, అవునని చెప్పు, అంతేకాని ఇలాగని ఇలాగని చెప్పండి. మళ్ళీ 24 గంటల కలెక్టర్ పని పని చూశాడు, పూర్తి చేసాడు, పని అయితే ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అధికారం ఉన్నప్పుడు ఇస్తాడు. ఎవరో కూడా నీకెందుకు, నేను చూడటానికి వస్తే నువ్వేమో అనారోగ్యంతో పోలాలి బట్ట. ఇది నా చివరి కోరిక అన్నట్టు నేను ఎంత ఎలా అనుకుంటాడు, చివరి కోరిక నా లాస్ట్ డేదా, అంటే పని పూర్తి. చిన్న పని అండి, అది పెద్ద పని ఏం కాదు, చిన్న వాళ్ళ పొలం వాళ్ళకి ఇవ్వటం ఎంత చేస్తే ఎందుకని చిన్న పని అండి. అంటే మీకు ఉదాహరణకు ఎందుకు చెప్తున్నాను, భగవంతుడు సత్య సంకల్పుడు, అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, సత్య సంకల్పుడు. ఒక ఒక మామూలుగా 10 మంది ఓట్లు వేస్తే 10 వస్తున్నాడు, ఆ 10 ఉన్నవాడికి ఎంత అధికారం ఉంటే ఈశ్వరుడికి. భగవంతుడు సర్వసముద్రుడే కాదు, సర్వజ్ఞుడే కాదు, సర్వసాక్షి. మీ మనసులో ఏముందో మీకు తెలుస్తుంది కదండి, మీ మనసులో మీకు ఏముందో, మీ మనసులో ఏముందో మాకు తెలియపోయినా మీకు తెలుస్తుంది కదండి. ఈ సృష్టి అంతా అందరి దేహాలే, ఎవడున్నాడండి సృష్టి అంతా? ఒక దేహం అనుకోండి, ఆ దేహంలో మన లోపల ఈశ్వరుడు సృష్టిలో జీవుడిగా ఉన్నాడు కదా, ఇంకా తెలియకుండా ఎలా ఉంటుందండి? దేహం అంతా ఒక శరీరం అనుకోండి, మొత్తం మొత్తం లోకం అంతా ఒక శరీరం అనుకోండి, లోకమంతా ఒక శరీరం అనుకోండి, ఈ శరీరం మందానికి భగవంతుడు లోకమంతా ఆయన శరీరమే, మన లోపల జీవుడు ఎలా ఉన్నాడు, ఈ లోకం అనే శరీరం ఆయన ఉన్నాడు, ఇంకా ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుందండి? పివి నరసింహరావు గారి మాటను కూడా ఎవరైనా పివి నరసింహరావు గారికి మాట సరగా ఏదైనా కష్టకాలంలో ఏదైనా మాట చెప్పండి. నువ్వు నాకు పంచవటివి, రాముడికి పంచవటి ఆశ్రయం ఇచ్చింది, నువ్వు నాకు ఆశ్రయం ఇస్తున్నావు, నువ్వు నాకు పంచవటివి. ఇవాళ తాడిమళ్ళ జగన్నాథ స్వామి గారి దగ్గర నుంచి మనం నేర్చుకునే ఏంటంటే, ఒకటి టైం, కాలాన్ని నియమం, అంటే కాలాన్ని బట్టి టైం సెన్స్, అంటే ఏ టైంకి స్నానం చేయాలి, ఏ టైంకి భోజనం చేయాలి, అన్ని కరెక్ట్ గా, ఏ టైంకి వాకింగ్కి వెళ్ళాలి, అంత టైం. తర్వాత సుఖపడేవాడికి చదువు రాదు, కష్టపడేవాడికి చదువు వస్తుంది. ఇంకా కంచం మంచం వాడు ఇంకా చదువు ఏమొస్తుందండి? ఇంకే కంచం దగ్గర ఉంటాడు, లేకపోతే మంచం మీద ఉంటాడు, ఆడికి చదువు ఏమొస్తుందండి? ఇప్పుడు చదువుకునే టైంలో కష్టపడితే తర్వాత సుఖపడవచ్చు. చదువుకునే టైంలో సుఖపడితే ఇంకా జీవితం పొడిగినా కష్టపడాలి. తర్వాత కష్టపడే వాడికి చదువు వస్తుంది, కానీ ఎంతసేపు ఎప్పుడు సుఖపడదాం, ఎక్కువ ఎప్పుడు సుఖపడదాం వాడికి చదువు రాదని. అంటే జగన్నాథ స్వామి గారి దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే అండి, చాలా కష్టపడి చదువుకునే రోజుల్లో కష్టపడి చదువుకున్నారు, తర్వాత పెద్ద ప్లేడర్ అయ్యారు, రెండు చేతుల నిండా సంపాదించుకున్నారు. అది ఎంత సంపాదించారో కూడా నాతోడు చెప్తే ఉండేవారు. పైగా అది కూడా ఊరికి చెప్పాలని చెప్పడం కాదు, మీరు సంతోషిస్తారని చెప్తానని వారు, ఆయన సంతోషంలో మనకు భాగం పెట్టేవారు. ఆ గిరి గారు కూడా కష్టపడుతున్నారని సంతోషించేవారు. మా గిరి కష్టపడుతున్నాడని ఏదో మంచి చదివి ఇక్కడ ఇద్దరు చెడగొట్టుకోకూడదు అని వారాడు. శాంతి శాంతి శాంతి.